यशोमति नन्दन ब्रजवरना చాలా రోజుల నుంచి చాలాసారి క్లాస్ ఇవ్వమని ఆవిడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఆవిడ ఎన్నిసారి చెప్పినప్పటికీ ఏదో ఒక ఆటంకం రావడము అండ్ చేయలేక మొత్తం మీద ఈరోజు క్లాస్ ఇద్దామంటే నాకు 3 డేస్ నుంచి వైరల్ ఫీవర్, కంప్లీట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ అనుకోకుంటాం ఉన్నట్టు వరకు బాగానే ఉన్నాను. కానీ మా చిన్నోడికి వైరల్ ఫీవర్ ఉంటే తనకి దగ్గరుండి నేను అనుకోవడం మేబీ కేర్ చేసుకోవడం వల్ల అది నాకు వచ్చింది. సో కానీ కంటిన్యూస్గా క్లాసెస్ కూడా ఉన్నాయి, నాకు తప్పట్లేదు. ఈరోజు మార్నింగే 200 చార్టర్డ్ అకౌంటెంట్స్ కాన్ఫరెన్స్ అయ్యింది, అక్కడ ఒక మార్నింగ్ క్లాసు, నిన్న ఈవినింగ్ బంగ్లాదేశ్ క్లాసు, రేపు ఈవినింగ్ మళ్ళీ చెన్నై ఇస్కాన్ చెన్నై క్లాసు. అండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒకవేళ క్లాస్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వీళ్ళకి 6 మంత్స్ తర్వాత డేట్ వస్తుంది అండ్ ఆల్రెడీ 6 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను క్యాన్సిల్ చేస్తే నేనే బాగా గిల్టీ ఫీల్ అయిపోయి ఇంకా ఎలాగో మాట్లాడేద్దామని. సో ప్రయత్నిస్తాను ఉత్సాహంగానే మంచిగానే, కానీ అంత ఉత్సాహం కనిపించకపోతే మీరు నన్ను క్షమించాలి. నేను ప్రయత్నిస్తాను. యాక్చువల్గా ఇంకేదో ఆలోచించాను మీ డెలాస్ డివోటీస్ కోసం టాపిక్ కానీ అనుకోకుండా ఉన్న సిచ్యువేషన్కి నేను ఏదో ఒక జనరల్గా మాట్లాడతాను. అయితే ముందుగానే డలాస్లో ఉన్న ఈ తెలుగు భక్తులందరికీ నా నమస్కారము. వైష్ణవ దండవత ప్రణామాలు స్వీకరించండి. వాంఛా కల్పత రూపయశ్చ కృపా సింధు భేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందికి జాయ్. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జాయ్. గురు మహారాజ్కి జాయ్. ఇస్కాన్ వర్తమాన్ గురువృందికి జాయ్. హరే కృష్ణ. సో ఈరోజు మీ అందరు ముందు రావడము, మీ అందరితో ఈ వర్చువల్ సాంగత్యం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు యాక్చువల్గా తెలుగులో క్లాసెస్ ఇవ్వడం చాలా ఇష్టం, కానీ కోవిడ్ సిచ్యువేషన్లో గత 1.5 ఇయర్ నుంచి నాకు వచ్చిన ఇన్విటేషన్స్ అన్నీ ఇంగ్లీష్లో, హిందీలో, బెంగాలీలో మాట్లాడమంటే అసలు తెలుగు మర్చిపోయానేమో అనిపిస్తుంది. అసలు ఆ పదాలే రావట్లేదు. ఇంకా ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ మాట్లాడి ఎన్నాళ్ళకి మళ్ళీ తెలుగు ప్రవచనం ఇచ్చినప్పటికీ నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అయితే మొట్టమొదటి మీ అందరినీ అభినందించాలి. ఎంత చక్కగా అక్కడ ఉండడం, అక్కడ ఉంటున్నారు కానీ ఎంత చక్కగా మన గీతా ప్రచారం చేస్తున్నారు. అండ్ నేను విన్నాను మీరు ప్రతి ఆదివారం అండ్ శనివారం ఇలా సాయంత్రం అందరు కలుసుకొని గీతా గురించి చర్చిస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా మీరు చక్కగా మీ జీవితంలో కృష్ణ చైతన్యాన్ని పెంచుతూ, అందరిలో ఆ కృష్ణ చైతన్యాన్ని పంచుతూ ఎంత చక్కగా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇలాంటి ఒక సంఘ చక్కగా కొనసాగించాలంటే భక్తుల మధ్యనే మంచి సంబంధాలు, తీయని సంబంధాలు ఉండడము ఎంతో అవసరము. భక్తులతో మంచి సంబంధాలు ఉంటేనే మన కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి 2 రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే దేవాది దేవుడితోనే, ఒకటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, భార్య భర్తలు, మన తల్లిదండ్రులు, పిల్లలు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ. అండ్ ఈ భౌతిక ప్రపంచంలో ఉండడంలో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ 2 రిలేషన్షిప్స్లో సంతులనం ఉండాలి. అది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఎవరైనా నా కృష్ణుడితో మంచి సంబంధం ఉంది కదా చాలు, నాకు ఎవరు అవసరం లేదు అంటే అది అవ్వదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన అందరితో ఉండాలి అండ్ వాళ్ళతో ఒకవేళ రిలేషన్షిప్స్ మంచిగా లేదనుకోండి మన కృష్ణ భక్తులు కూడా అది ఆటంకంగా ఏర్పడతాయి. ఇప్పుడు నాకు ఎవరైనా డివోటీతో మంచి రిలేషన్ లేదనుకోండి, నేను జపం చేసినప్పటికీ అస్తమానది నాకు నా మైండ్లో గుర్తొచ్చేస్తూ ఉంటే నా జపం బాగా అవ్వదు. అలా అయినా భక్తులతో అందరితో బాగా ఉంది రిలేషన్, కానీ నేను కృష్ణ భక్తి సీరియస్గా చేయట్లేదనుకోండి, అలాంటప్పుడు ఆ సంబంధాలు ఎక్కువ రోజులు కొనసాగదు. ఎలా అయితే ఒక బిల్డింగ్కి మంచి పునాది ఉండాలి, లేకపోతే ఎన్ని అంతస్తులు అందంగా కట్టినప్పటికైనా ఒక్క గాలి వచ్చినప్పుడు మొత్తం పగిలిపోతుంది. అలానే ప్రపంచంలో మనం చాలా అందరితో తీయని సంబంధం ఉండొచ్చు, కానీ మనం భక్తి సాధన శ్రవణం కీర్తనం సరిగ్గా చేయకపోతే ఆ సంబంధాలు ఎక్కువ రోజులు కొనసాగదు. సో ఈ రెండుని చక్కగా సంతులనం మెయింటైన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో సమస్య ఏంటంటే ఈ సంబంధాలు అనేది చాలా సున్నితమైన చాలా భావోద్వేగాలతో నిండి ఉంటాయి. ఇది మామూలు కాదు కదా రిలేషన్షిప్స్ అంటే. ఈరోజు నేను మీ అందరికీ ఒక 10 రాయలు ఇచ్చాననుకోండి, కొంచెం ఈ రాయల్ని ఉంచండి నేను వచ్చే వరకు అంటే అది మీకు సహజమే, ఎందుకంటే అది నిష్ప్రాణంగా ఉన్నాయి, అది ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి, దాన్ని కాపలు కాసుకోవడం పెద్ద విషయం కాదు. లేదు 10 యంత్రాలు ఇచ్చాననుకోండి, ఈ 10 మషీన్లు ఉంచండి అంటే అది కూడా పెద్ద సమస్య కాదు, దాన్ని ఏదో ఆఫ్ చేయాలి ఆన్ చేయాలి కొంచెం ఆయిలింగ్ చేస్తే చాలు. అలానే నేను మీకు ఒక 10 ఎలుకలు ఇచ్చాననుకోండి కొంచెం సమస్య మొదలవుతుంది, ఎందుకంటే దాంట్లో ప్రాణం ఉంది. అదే 10 శిశువులు ఇచ్చాననుకోండి పెంచుకోమని, అప్పుడు పెద్ద కష్టము, ఎందుకంటే దాంట్లో భావోద్వేగాలు ఉన్నాయి, ఇమోషన్స్ ఉన్నాయి, ఆ ఇమోషన్స్ మేనేజ్ చేయడం చాలా కష్టం. మనకి ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి, ఆ శిశువుని నేను అంత చక్కగా చూస్తున్నాను, అది ప్రతిస్పందిస్తుందా, దానికి అర్థమవుతుందా, నేను ఎంత టేక్ కేర్ చేస్తున్నాను, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, అది నాకు వెనక ప్రేమిస్తుందా అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. ఈ రిలేషన్షిప్స్ అనేది ఎలా ఉన్నాయంటే, చిన్నప్పుడు నేను చాలా సర్కస్ చూశాను, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు సర్కస్ చూసే అవకాశం లేదనుకుంటాను. ఆ జోకర్స్ సర్కస్లో ఉన్న జోకర్స్ బాల్ జగ్లింగ్ చేసుకుంటూ ఉంటారు, ఎంత అందంగా ఉంటుంది అది, ఇలా బాల్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా బాల్ ఎగరితే ఇక్కడ నుంచి ఎగరితే, కానీ అది ఎంత కేర్ఫుల్గా చేయాలంటే చిన్న టైంకి ఆ హ్యాండ్ పైన కింద అవ్వకపోతే ఆ బాల్స్ అన్నీ కిందకి పడిపోతాయి. ఈ రిలేషన్షిప్స్ కూడా అలానే ఉన్నాయి, కరెక్ట్గా మాటలు, కరెక్ట్గా వ్యవహారం, కరెక్ట్గా మీరు చూసిన చూపు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్, మాటలు, మీ ప్రతిస్పందన, ప్రతీది, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే మొత్తం అంతా పగిలిపోతాయి. రిలేషన్షిప్స్ అలా ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి కదా, ఇట్స్ ఫుల్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ సెన్సిటివ్ అండ్ ఫుల్ ఆఫ్ ఇమోషన్స్ అన్నమాట. సో ఈరోజు నేనేమనుకున్నానంటే, శ్రీమద్ భాగవతము 4వ స్కంధం నుంచి ఒక వృత్తాంతాన్ని తీసుకుంటూ ఆ వృత్తాంతం నుంచి మన మంచి రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి దాని నుంచి గుణపాఠాలు తీసుకుంటూ ముందుకు వెళ్దామన్నమాట. సో ఈ వృత్తాంతం చాలా పాపులర్గా ఉంది, చాలాసారి మనం దీని గురించి చర్చించి ఉంటాము మన భాగవతం క్లాసెస్లో కూడా. దక్ష ప్రజాపతి యాగం, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే దాని నుంచి చాలా రిలేషన్షిప్ లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. సో మీ అందరికీ కథ తెలుసు, కానీ నేను ముందు నుంచి చెప్తాను. సో ఇది ఎలా మొదలవుతుంది. సో ఒకనప్పుడు ఈ దక్ష ప్రజాపతి ఒక పెద్ద యాగం ఏర్పాటు చేస్తారు, చాలా పెద్దగా, చాలా ఘనంగా, చాలా చక్కని అలంకారము, డెకొరేషన్స్, చాలా గ్రాండ్ అనమాట, ఇంకా చెప్పలేము అంతలాగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేస్తారు. అక్కడికి అందరు వస్తారు, ఆయన అందరూ తన గురించి పొగుడుతున్నారు, ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేశారు. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ దక్ష ప్రజాపతి అది ఏదో ఆధ్యాత్మిక పండుగ కాకుండా దాన్ని ఏదో సామాజిక పండుగగా చేసుకున్నారంటే, అందరికీ వాళ్ళు తగిన సీట్లు, ఎవరికి ఏ పదవి ఉంది, ఏ దేవతకి ఏ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, దాని ప్రకారం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ అలా ఆర్గనైజ్ చేశారనమాట. సో మామూలుగానే ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద మనిషి ఇచ్చిన పార్టీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అందరు వచ్చేసిన తర్వాత తను ఎంటర్ అవుతాడనమాట. తను ఎంటర్ అవుతే అప్పుడు అందరూ పలకరిస్తారు. అలానే ఏమైందంటే, అందరు వచ్చేసారు, దేవతలు వచ్చి అందరు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. అప్పుడు దక్ష ప్రజాపతి ఇంకా ఎంట్రన్స్ అనమాట, తను లోపలికి వచ్చాడు. ఎప్పుడైతే తను లోపల ప్రవేశించారో అక్కడ ఉన్న వాళ్ళందరూ వెంటనే లేచిపోయారు, లేచి తన్ని ఇంకా గౌరవం ఇస్తున్నారనమాట. కానీ ఇద్దరు అలానే కూర్చున్నారు, ఎవరంటే అది బ్రహ్మ మరియు శివుడు అనమాట. అయితే బ్రహ్మ అలా కూర్చోవడము తినకేం నొప్పిగా లేదు, ఎందుకంటే బ్రహ్మ రిలేషన్షిప్లో నాన్న అవుతారు కదా, పర్వాలేదు. కానీ శివుడు ఏంటంటే రిలేషన్షిప్లో అల్లుడవుతాడనమాట. తనేంటి లేదు, అందరు అంతలాగా నన్ను గౌరవిస్తే ఇతనేంటి ఇలా కూర్చున్నాడని తను చాలా ఫీల్ అయిపోయారనమాట. సో ఫీల్ అయిపోయి అక్కడికి ఆగలేదు, తన ఫీలింగ్ని మొత్తం సభలో అందరితో చెప్తున్నారు, గట్టి గట్టిగానే. ఇక్కడున్న వాళ్ళందరూ గమనించండి, చూడండి శివుడు ఎలా చేశాడు. నా కల్లుడు అయినప్పటికీ తను నన్ను గౌరవించలేదు. తన ఒక డ్రెస్సింగ్ చూడండి, ఏదో విభూతిలు వేసుకొని, తన మెడలో ఆ కపాల దండ చూడండి, తను ఎలా ఉన్నాడు ఇలా ఉన్నాడని ఎన్ని నానా తిట్టాలన్నమాట. తను చాలా ఫీల్ అయిపోయి, ఎవరైనా జెంటిల్ మ్యాన్, మంచిగా పెద్ద మనిషి అలా ప్రవర్తిస్తారా, తనకు అసలు సంస్కృతి అనేది ఏమైనా ఉందా, అసలు కల్చర్డ్ పీపుల్ ఇలా ఉంటారా అని ఎన్నెన్నో మాటలు అనేస్తాడనమాట చాలా కోపంగానే. ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఇతను ఫీల్ అవుతున్నాడు ఎందుకు తను నన్ను రెస్పెక్ట్ చేయలేదు. కానీ ఇటువైపు చూస్తే శివుడి వైపు తన ఆలోచనలో ఉన్నాడనమాట. ఒకవేళ నేను లేకపోతే దాంట్లో ఇంత పెద్ద ప్రాబ్లం ఏంటి, నేను అంతలాగా గమనించలేదు తను రావడము, అంత పెద్ద సమస్య ఏంటి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యాగం జరుగుతుంది, అందరు యాగంలో వచ్చారు, యాగం మొదలు పెట్టాలి. నేను ఒకవేళ నా సీట్ నుంచి లేకపోతే ఇంత పెద్ద సమస్యనా? యాక్చువల్గా శివుడు లేసే అవసరం కూడా లేదు, ఎందుకంటే దేవతల్లో కూడా బ్రహ్మ విష్ణు మహేష్ అంటే వాళ్ళకు ఒక పదవి ఉంది, వాళ్ళు ఎవరి దగ్గర వంగే అవసరం లేదు. కానీ రిలేషన్షిప్లో అల్లుడు అవుతాడు కదా అని థిన్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి సమస్య, ఇద్దరు వేరే దిశ నుంచి చూస్తున్నారు. తినేమనుకుంటున్నాడంటే ఇంత గ్రాండ్గా మొత్తం యాగం ఆర్గనైజ్ చేసిన తర్వాత చివరికి నా అల్లుడే నన్ను గౌరవించకపోతే ఈ యాగం చేసే ఫలితం ఏంటి అని తలకొట్టుకుంటున్నాడు. అనవసరం, నాకు ఎంత అవమానం జరిగింది, అయ్యో నన్ను ఎంత అవమానం జరిగింది అని ఫీల్ అయిపోతున్నారు. శివుడు అనుకుంటున్నాడు, ఇంత మంచి యాగం చేసినప్పటికైనా నేను లేసాను లేదో అదెందుకు అంత ఇంపార్టెంటు, మెయిన్ ఇంపార్టెంట్ యాగం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు వేరేగా ఆలోచిస్తున్నారు. మన భక్తి జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక భక్తుల సమాజంలో ఉంటామో ఒక్కొక్కసారి మనం వేరే పేజెస్లో ఉన్నాము. తన పేజ్ నెంబర్ 57లో ఉంటే మీరు పేజ్ నెంబర్ 67లో ఉంటారు. మీరు అనుకుంటారు తనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, తను అనుకుంటారు ఇతనెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సమస్య ఏంటంటే ఇద్దరు వేరే పేజ్లో ఉన్నారు, ఇద్దరు వేరే కరెన్సీలో డీల్ చేస్తున్నారు. మన భక్తుల సమాజమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో కూడా, భార్య భర్తల మధ్యలో కూడా ఇదే పెద్ద సమస్య వచ్చేస్తుంది. అందరూ వేరే కరెన్సీలో డీల్ చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, రేపు పొద్దున మీరు వచ్చి నాకు ఏదైనా బహుమతి ఇచ్చారనుకోండి, నేను చాలా ఆనందించి అబ్బా ఎంత బాగుంది, నేను కూడా వెనక ఏదైనా ఇస్తే బాగుందని నేను మీకు $100 ఇచ్చాననుకోండి. కానీ మీరు మనసులో అనుకోవచ్చు, నేను ఇచ్చిన గిఫ్ట్ మాత్రం చాలా కాస్టింగ్గా ఉంది, మాతాజీ ఏంటి $100 ఇచ్చారు, కనీసం ₹5,000 ఇచ్చిన బాగుండేది కదా. కానీ మీకు అర్థమవ్వట్లేదు, $100 అంటే అది ₹7,500. ₹5,000కైనా ఎక్కువే, కానీ మీరు రూపాయల్లో ఆలోచిస్తున్నారు, నేను డాలర్లో ఆలోచిస్తున్నాను. మన కరెన్సీ వేరుగా ఉంది, కానీ నేను మీకు ఇవ్వడం ఎక్కువనే ఇచ్చాను, మీరు అది అర్థం చేసుకోలేకపోయారు. అలానే ఈ ప్రపంచంలో అందరూ వేరే కరెన్సీలో డీల్ చేస్తున్నారు. మనం ఒకటి అనుకుంటాము, ఇవతడు వాడు ఇంకొకటి అనుకుంటాడు, అది మనం అర్థం చేయక దాన్ని అపార్థం చేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి అనుకోండి, ఒక ఫాదర్ అండ్ సన్ మాట్లాడుకుంటే ఆ అబ్బాయి అన్నాడనమాట, నాన్న నేను ఈరోజు ఏదో ఇంటర్ కాలేజ్ క్రికెట్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి నేనే క్యాప్టెన్గా ఉన్నాను, మీరు సాయంత్రం తప్పకుండా రావాలి నా మ్యాచ్ చూడడానికి అని. ఇతను ఓకే అంటాడు, కానీ తను మనసులో అనుకుంటాడనమాట, వెళ్ళి మ్యాచ్ చూస్తే ఏంటి లాభం, దాని బదులు నేను ఆఫీస్లో ఎక్స్ట్రా అవర్స్ పని చేసుకొని ఇంకా కొంచెం సంపాదించి నా అబ్బాయికి ఎలాంటి క్రికెట్ బ్యాట్ కొంటానంటే ఆ స్టేడియంలో మొత్తం అందరు అలా చూస్తూ ఉండిపోతారు, ఇంత కాస్ట్లీ బ్యాట్ ఎవరి దగ్గర ఉండకూడదు, నేను అలా చేసుకుంటానని తిని అనుకుంటాడు. మంచిగానే ఆలోచిస్తున్నాడు పాపం. కానీ ఆ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చినప్పటికీ తన కొడుకు ఏమనుకుంటున్నాడంటే, ఈ బ్యాట్ ఇచ్చేసి ఏంటి లాభము, ఆ రోజు స్టేడియంలో వచ్చిన మ్యాచ్ చూసి చప్పట్లు కొడుతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉండేది, ఈ బ్యాట్ తీసుకుని నేనేం చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇంటెన్షన్ ఇద్దరిది బాగుంది, కానీ ప్రెజెంటేషన్ రాంగ్ అయిపోయింది. సో ఈ సమస్య మన జీవితంలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మనం అందుకోసం ఈ చెదర్ని అపార్థం చేసుకుంటూ ఉంటాం, మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. దీని సొల్యూషన్ ఏంటి, ఏంటి దీని సొల్యూషన్? సో సొల్యూషన్ ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటున్నామో అది విశదకిరించి చెప్పాలి, ఎవరికైనా ఏదైనా కమ్యూనికేట్ చేయాలి ఓపెన్గానే. తను అర్థం చేసుకుంటారులే అక్కర్లేదు అని అలా అనుకోకూడదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నేను చాలాసారి రిలేషన్షిప్స్లో ఈ ప్రాబ్లం చూస్తాను. తనకెందుకు అర్థం అవ్వలేదు, తనెందుకు అర్థం చేసుకోలేదు, ప్రతీది చెప్పాలా మాతాజీ, ప్రతీది చెప్పాలా, అర్థం చేసుకోలేరా అని అనుకుంటారు. ఇది మామూలు డైలాగ్ అన్నమాట. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, మనందరూ యోగిలతో పెళ్లి చేసుకోలేదు, భక్తులతో పెళ్లి చేసుకున్నాం. యోగిలతో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఏం పర్వాలేదు, తను అలా కళ్ళు మూసుకొని అన్నీ అర్థం చేసుకుంటాడు. కానీ మనం పెళ్లి చేసాము భక్తులతోనే, సో తనకు అలా అర్థం అవ్వదు, చెప్పాలి, తన దేవుడు కాదు కదా. అలానే భార్య భర్తల మధ్య అయినా, భక్తుల మధ్యన తను ఎందుకు అర్థం చేసుకోలేరని అలా అనుకోకుండా ప్రతిదీ ఓపెన్గా చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అలా కమ్యూనికేషన్ చేస్తే మనకి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ ఉండదు అనమాట. వేర్ దేర్ ఇస్ కమ్యూనికేషన్ దేర్ ఇస్ నో మిస్అండర్స్టాండింగ్ అనమాట. సో ఇక్కడ ఏమైపోయింది, శివుడు అలా ఆలోచిస్తున్నారు, శివుడు ఇలా ఆలోచిస్తున్నారు, దక్ష ప్రజాపతి ఇలా ఆలోచిస్తున్నారు. అందరూ అవసరాలు వేరుగా ఉన్నాయి, అందరూ నీడ్స్ అంటారు కదా, వేరుగా ఉన్నాయి. మేబీ కొందరికి మీరు ఆ మాత్రం మంచిగా మాట్లాడకపోతే వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళకి అదే ఇంపార్టెంట్, మేబీ మీకు అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మామూలుగా చూడండి, మీరు భక్తులు ఒక సమాజంలో కూడా, ఇప్పుడు కరోనా వల్ల అందరూ వర్చువల్గా కలుస్తున్నారు, కానీ మామూలుగా కూడా ఒక సంఘంలో కలిసినప్పటికీ కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే, అందరు నన్ను మంచిగా పలకరించాలి, స్మైల్ చేసి హరే కృష్ణ మాతాజీ బాగున్నారని అడగాలి. మేబీ కొంతమందికి అదేంటి, హార్తీకి వచ్చినప్పుడు మాటలు ఎందుకు, దేవుడి వైపు చూస్తే చాలు కదా అని వాళ్ళ నేచర్ అలా ఉండొచ్చు. మనం వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, అదేంటి ఆవిడ ఎవరితో మాట్లాడదు, మేబీ ఆవిడ దట్స్ హర్ నీడ్, అది ఆవిడ అవసరం. మేబీ మీ అవసరం ఏంటంటే అందరు మీతో మంచిగా మాట్లాడాలి, పలకరించాలి. సో అందరికీ వేరే వేరే అవసరాలు ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన అందరికీ వేరే వేరేగా తయారు చేశారు కృష్ణుడు. అందరిలో సత్వ రజస్ తమస్ వేరే వేరే క్వాంటిటీలో ఉంది, అండ్ అందరూ ఒక ప్రవర్తనాలు వేరే వేరేగా ఉంటాయి, అందరూ ఒక మనస్తత్వాలు వేరే వేరేగా ఉంటాయన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అందరినీ సమానంగా అనుకోకూడదు అనమాట. నేను అలా అనుకుంటున్నాను కదా, తను కూడా అదే నచ్చాలి అని కంపల్సరీ కాదనమాట. అందరికీ వేరే వేరే అవసరాలు, ఎవ్రీబడి హ్యాస్ ఏ డిఫరెంట్ నీడ్, అండ్ టు అండర్స్టాండ్ ది నీడ్ ఆఫ్ అదర్స్ వి నీడ్ టు కమ్యూనికేట్. వాళ్ళ నీడ్ని అర్థం చేసుకోవాలంటే కమ్యూనికేట్ చేయాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. సో ఇక్కడ దక్ష ప్రజాపతి ఒక అవసరం ఏంటి, నీడ్ ఏంటి, నన్ను అందరు పొగరాలి, ఇంత కష్టపడి మొత్తం యాగం చేశాను అందరు పొగరాలి. శివుడు ఒక నీడ్ ఏంటి, అంత చిన్నవే ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేసే అవసరమా అని తన అండర్స్టాండింగ్ అన్నమాట. మొత్తం మీద ఏమైంది, అక్కడికి మ్యాటర్ ముగించింది. మళ్ళీ ఇంకోసారి దక్ష ప్రజాపతి యాగం చేశారు, సెకండ్ టైం చేసినప్పటికి ఏమైంది, ఇక్కడ పార్వతి అంటే సతీ శివుడు పక్కనే కూర్చొని ఉన్నారు. నేను ఇంకో మ్యాటర్ చెప్పాలి, ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఇలా తిట్టారు దక్ష ప్రజాపతి, ఇలా నీకేం కల్చర్ లేదు, అన్కల్చర్డ్గా ఉన్నావని చెప్పినప్పటికీ శివుడు ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కూడా ఒక నేర్చుకోవాల్సిన గుణపాఠం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, ఇతరులు మన మీద కోపం అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పరిస్థితిలో గురి అయినప్పటికీ దానికి 3 సొల్యూషన్స్ ఉన్నాయి, ఒకటి మైగ్రేట్, ఒకటి మిటిగేట్, ఒకటి టాలరేట్. ఊహించండి, ఇప్పుడు నేను కాశ్మీర్లో ఉన్నాను, చాలా చల్లగా ఉంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్వెటర్ వేసుకుంటాను, అంటే మిటిగేట్, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తాను, స్వెటర్ వేసుకున్నాను నాకు బాగానే ఉంది. ఒకటి మైగ్రేట్, అక్కడ చల్లగా ఉంది కదా, ఇంకెందుకు అక్కడ, కన్యాకుమారి వెళ్ళిపోతాను, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది, మైగ్రేట్. లేదు, నా దగ్గర స్వెటర్ లేదు, నేను అక్కడి నుంచి పారిపోలేను, అంటే అప్పుడు ఏం చేయాలి, టాలరేట్. ఏ సమస్యకైనా ఈ 3 సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కసారి మనం కూడా ఇలా పరిస్థితి ఎదురైనప్పటికీ ఏం చేయాలి, ఎవరైనా మన మీద చాలా కోపంగా ఉన్నాయంటే, కోపంగా ఉన్నారంటే ఒకటేంటంటే, ఓకే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ ప్రతి సందర్భంలో అలా చెయ్యలేము. కొన్ని ఏంటంటే నిలబడి భరించి ఆ మనిషి కొంచెం శాంతి అయినప్పుడు దాని గురించి మాట్లాడాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ నిమిషం ఏదో గట్టిగా చెప్పేశారు, మనం ఏదో అక్కడి నుంచి వెళ్ళిపోయాము, అక్కడికి ఆ మ్యాటర్ క్లోజ్ అంటే ఓకే. కానీ కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే దాన్ని వివరంగా కూర్చొని మాట్లాడడం చాలా అవసరం. లేదంటే ఏమవుతుంది, నేను ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్యలో కూడా చూశాను, ఆ మ్యాటర్ ఇంకెందుకు మాట్లాడాలని ఇద్దరు ఒక్కరిని ఒక్కరితో మాట్లాడడమే మానేస్తారు కొన్ని రోజుల వరకు. అండ్ తర్వాత ఓకే ఒక వన్ మంత్ అయిపోయింది, మళ్ళీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మీరు ఆల్రెడీ ఆ విత్తనాన్ని మట్టిలో వేసేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా మొక్కలు వస్తాయి, మొక్కలు చెట్టు కింద మారుతాయి, మళ్ళీ చెట్టు నుంచి ఫలాలు వస్తాయి అన్నమాట. అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ఒక్కరి ఒక్కరి మీద ద్వేషం పెరిగిపోతుంది. ఆ తర్వాత దాన్ని మనము మళ్ళీ బ్యాక్ టు నార్మల్ తీసుకురాలేము. అందుగురించి ఆ విత్తనాన్ని లోపల వేయకుండా అక్కడ దాన్ని పొడి చేసేయాలి, ఫినిష్ కంప్లీట్ చేసేయాలి. అందుకోసం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా ఫైటింగ్స్ అయినప్పుడు ఆ ఫైటింగ్ మూడ్తోనే రాత్రి పడుకోకూడదు, ఫస్ట్ అది సార్ట్అవుట్ చేసేసుకోవాలన్నమాట. సో మాట్లాడుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్, మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరిద్దరు రైటే ఉంటారేమో. ఇప్పుడు ఈరోజు నేను మీ అందరికీ నంబర్ 9 చూపించాను అనుకోండి, మీకు అది జూమ్లో మీ వైపు నుంచి 6 కనిపించవచ్చు, కానీ నాకు ఇక్కడ నుంచి 9 కనిపిస్తుంది, కానీ మీకు అక్కడ నుంచి 6 కనిపిస్తుంది. మీరు కూడా కరెక్టే, నేను కూడా కరెక్టే, మస్ మనం చూసే విధానం ఇద్దరిది వేరే వేరేగా ఉంది. సో కొన్ని సమస్యలు అలా ఉంటాయి, మనం కూర్చొని మాట్లాడాలి. అవతల మనిషి మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం మాట్లాడకపోతే మనం ఏదేదో ఊహించేస్తాం. నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఎలా ఒక జంత ఒక భార్యాభర్తలు దంపతులు చాలా ఆనందంగానే ఉన్నారు. వాళ్ళు జర్మనీలో ఉండేవారు. సో అక్కడ ప్రతిరోజు వాళ్ళు ఏంటంటే కేకే వాళ్ళకి పెద్ద బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో మీ అందరికీ తెలుసు కదా, కేక్ అంటే కేక్లో పైన భాగము చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, కింద కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట. సో భార్య చాలా మంచి స్వభావం, మా భర్తకి ఎందుకు అలా హార్డ్గా ఇవ్వాలి, నేనే తీసుకుంటాను కింద భాగం అని ఎప్పుడు తనకి పైన ఉన్న మెత్తగా మెత్తగా ఉన్న సాఫ్ట్ కేక్ ఇచ్చేదన్నమాట. ఇలా వాళ్ళు 25 ఇయర్స్ అయిపోయింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి, ఆవిడ ప్రతిరోజు ఇలా వంట చేయడం అతనికి ఇవ్వడం. 25 ఇయర్స్ తర్వాత ఒక్కరోజు తను నోరిప్పాడు. నోరిప్పి ఏం చెప్తున్నాడంటే, 25 సంవత్సరాలు అయిపోయింది మన మ్యారేజ్కి, పోండి ఒక్కరోజైనా నాకు ఇష్టం ఉన్నది తినడానికి ఇస్తావా, నీకు ఇష్టం ఉండడం అంటే నాకు ఈ కేక్లో ఉన్న మెత్త భాగం ఇష్టం లేదు, నాకు కింద ఉన్న హార్డ్గా ఉంటుంది చూడు క్రస్ట్, అది నాకు చాలా ఇష్టం, 25 ఇయర్స్ నీ కోసం సాక్రిఫైస్ చేశాను, ఇప్పుడైనా నాకు అది ఇస్తావా. అప్పుడు భార్య తలకొట్టుకుంటుంది అనమాట, అయ్యయ్యో నాకు అసలు ఆ మెత్తైన భాగమే ఇష్టం, మీకు ఇష్టమేమో నేను మీకు ఇస్తున్నాను అంటే, లేదు నాకు అసలు అది ఇష్టమే ఉండదు, నేను త్యాగం చేశానంటే ఈవిడ లేదు నేను త్యాగం చేశానని అనుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఒక్కరిలో ఒకరు మాట్లాడలేదు, అదే మాట్లాడేసి అడిగేసి ఉంటే అయిపోయేది, నీకేది ఇష్టం చెప్పు అంటే అయిపోయేది. సో మెయిన్లీ నేను ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క సంబంధాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్. అలా అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని గురువులతో కూడా మనం కొన్ని సందేహాలు మనసులో ఉంచుకుంటాము, అలా ఎలా అడుగుతాము, ఏమైనా అనుకుంటారేమో, అలా ఎలా చెప్పాలి. కానీ అలా అనుకొని ఏం చేస్తాము, ఆ సందేహాల తాలూక విత్తనాలు మన హృదయంలో మనం నాటేస్తాము, ఇప్పుడు దానికి మొక్క వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మన జపం బాగా అవ్వదు, మనకి శాస్త్ర అధ్యయనం బాగా అవ్వదు, ఎందుకంటే మనము అది ఓపెన్గా కమ్యూనికేట్ చేయట్లేదు. కమ్యూనికేట్ చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు, ఏదైనా మనసులో ఉంటే ఇవతల మనిషితో షేర్ చేసి ఓపెన్గా మాట్లాడాలి. సో ఇక్కడ ఏమైంది, ఇంకా శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోతే ఇంకా అక్కడికి ఆ చాప్టర్ ముగించింది. మళ్ళీ దక్ష ప్రజాపతి ఇంకొక యాగం ఏర్పాటు చేశారు, ఈసారి వీళ్ళని ఆహ్వానించలేదు. ఈసారి సతీ కైలాష్లోని శివుడు పక్కనే కూర్చొని అలా గమనిస్తుంది, ఇదేంటి పైనుంచి అందమైన విమానాలు వెళ్ళిపోతున్నాయి, స్త్రీలందరూ చక్కని ఆభరణాలు వేసుకున్నారు, అసలు ఎంత నవ్వు నవ్వు నవ్వు, అందరు ఎంత ఆనందంతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడి ప్రయాణం చేస్తున్నారు, ఏంటి అని శివుడికి అడిగిందనమాట. అప్పుడు శివుడు, వీళ్ళందరూ మీ నాన్నగారి ఇంటికి వెళ్తున్నారు. ఎందుకు, అక్కడ పెద్ద పండుగ, పెద్ద యాగం చేస్తున్నారు ఆయన. అప్పుడు అయ్యో అయితే నన్ను పిలవలేదు అని ఆవిడ ఆశ్చర్యపోయింది. మరేంటో ఎందుకు, మనకెందుకులే, వదిలే, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అంటే, లేదు 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 నేను అక్కడికి వెళ్ళి తీరాలి అంటే మనకి ఆహ్వానించలేదు కదా అంటే, పర్వాలేదు నాన్న ఇంట్లో ఆహ్వానించకపోయినా కూడా అమ్మాయిలకి కూతురులకి ఆ హక్కు ఉంటుంది, నేను వెళ్తాను వెళ్తానని చాలా మనకి ఇంకా అలా వాదిస్తుంది అనమాట, అసలు మాట వినట్లేదన్నమాట. సో శివుడు కూడా ఇంకా వదిలేశారు, మళ్ళీ మాట వినకపోతే ఇంకేం చేస్తారు, సరేలే నువ్వు వెళ్ళు నీ ఇష్టం అని చెప్పేస్తే సతీ అక్కడ నుంచి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళారనమాట. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కొక్కసారి ఏంటంటే, ఇవతల మనిషి మన మంచి కోసం చెప్పినా కూడా మనకి అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు వేసుకున్న కళ్ళద్దాలు వేరుగా ఉన్నాయి, మనం వేసుకున్న కళ్ళద్దాలు వేరుగా ఉన్నాయి, మనకు అది వేరుగా కనిపిస్తుంది, వాళ్ళకి అది వేరుగా అర్థమవుతుంది. ఇప్పుడు మా వైజాగ్ ఇస్కాన్ టెంపుల్ సముద్రకి ఆనుకొని ఉందన్నమాట. సో ఆదివారం పూట చాలా పిల్లలు ఆడతారనమాట బీచ్లోనే, ఏదో మట్టితో ఇల్లు తయారు చేయడము, తల్లిదండ్రులు దూరం నుంచి చూస్తూ ఉంటే వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారనమాట. అంటే సముద్రం తీరం అంటే అలా వాటర్ దగ్గర తరంగాల దగ్గరికి వెళ్ళిపోకూడదు, ఇటు ఆడుకోండి అని, ఎందుకంటే వాళ్ళు అంటారు అటు వెళ్తే ప్రమాదం. కానీ పిల్లలకి ఏమనిపిస్తుందంటే అక్కడే కదా ఆనందం, కానీ వీళ్ళకేం కనిపిస్తుంది ప్రమాదం. వీళ్ళు అనుకుంటారు అక్కడ ప్రమాదం ఏంటి, అక్కడే కదా ఆనందం, అక్కడ వెళ్ళకపోతే ఏంటి ఆనందం, సముద్రం దగ్గరికి నీళ్లు ముట్టుకుంటే కదా ఆనందం. సో అలా అందరూ వాళ్ళ వాళ్ళ మెచ్యూరిటీ లెవెలు, వాళ్ళు వాళ్ళకు ఉన్న అనుభవాలతో మాట్లాడుతూ ఉంటారు. సో అది మనం అపార్థం చేసుకోకూడదు. ఒక్కొక్కసారి భక్తుల యొక్క సంఘలో ఇది జరుగుతుంది. కొందరు వాళ్ళ వాళ్ళ అనుభవాల పట్ల మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, కానీ మనం అనుకుంటారు నేను ఎందుకు వినాలి, నేను నాకు అవసరం, నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఈవెన్ మన గురువులతో కూడా, మన శిక్షా గురువులతో అయినా మన వరిష్ఠ వైష్ణవాలతో కూడా, వాళ్ళు ఏదైనా మనకి ఆదేశించినా నిర్దేశించినా అలా ఎందుకు చెప్తున్నారు, నేను ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని మనం వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోలేకపోతాం, ఎందుకంటే మనకంత అనుభవం లేదు, మన జ్ఞానం తక్కువ ఉంది. మనం అనుకుంటాం నేను అనుకుందే కరెక్ట్ కదా, నాకు ఎందుకు ఆపుతున్నారు, కానీ ఆ మాత్రం ఫేత్ మనకి ఉండాలి, ఎందుకంటే ప్రతి డేటా మన దగ్గర వాళ్ళు షేర్ చేయలేరు. సో అలానే ఈవెన్ హస్బెండ్ వైఫ్ మధ్యనే, ఈవెన్ తల్లిదండ్రులతోనూ కూడా మన ఆ మాత్రం నమ్మకం వాళ్ళ మీద ఉంచాలి, ఎందుకంటే వాళ్ళు మన శ్రేయో అభిలాషి, వాళ్ళు ఏం చెప్పినా అది మన మంచి కోసమే చెప్తారు. సో ఒకవేళ మనకి ఈ నిమిషం అది అర్థం అవ్వకపోయినా కూడా ఫేత్ ఉంచి ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏమైంది, పార్వతి ఫేత్ ఉంచలేదు. ఆవిడ మనసులో ఏమనుకుంటుందంటే, ఇతనికి ఏంటి శివుడికి, నేను వెళ్తే తనకేంటి సమస్య, నా నాన్న ఇంటికి నేను వెళ్తే అతనికి ఏంటి ప్రాబ్లం అని ఆవిడ అనుకుంటుంది మనసులో. కానీ ఆవిడ అర్థం చేసుకోవట్లేదు ఏం చెప్పినా నా మంచి కోసమని. సో ఒక్కొక్కసారి మనం ఏదో ఒకటి ఊహించేస్తాము. నాకు గుర్తుంది ఒక పాపులర్ కథ, ఎవరో ఒక తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ చేశారనమాట. కంప్లైంట్ ఏంటంటే, ఈ మధ్యనే మా అమ్మాయి చాలా క్రూరంగా తయారవుతుంది. అప్పుడు డాక్టర్ అడిగారు, అవునా ఏం చేసింది మీ అమ్మాయి, అందరినీ కొడుతుందా? ఆ కొట్టడం కాదు డాక్టర్, ఆవిడ ఒక టెర్రరిస్ట్ లాగా తయారైపోతుంది. ఎప్పుడు చూసినా ఆవిడకి పెయింటింగ్స్ చూడండి, ఆ పెయింటింగ్లోని ఆ కొండలు పెయింట్ చేస్తే రెడ్ కలర్, ఆ కొండ పక్కనే ఉన్న చెరువు రెడ్ కలర్, ఆ కొండ పక్కనే ఉన్న చెట్టు రెడ్ కలర్, ఎక్కడ చూసినా రెడ్ 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 బ్లడ్ 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 టెర్రరిస్ట్ మైండ్గా అయిపోయిందంటే, డాక్టర్ ఇంకా మీరు అంతలాగా మాట్లాడొద్దండి, తీసుకురండి నేను అమ్మాయితో మాట్లాడతానని డాక్టర్ తీసుకురమ్మన్నారు. ఎప్పుడైతే డాక్టర్ రూమ్కి వచ్చింది, డాక్టర్ అన్నారు మీరు అందరు బయటికి వెళ్ళండి, నేను ఒంటరిగా మాట్లాడుతాను ఆవిడతోనే. అప్పుడు ఆ పెయింటింగ్స్ చూసి డాక్టర్ ఆ అమ్మాయిని మంచిగా అడుగుతున్నారు తీయగానే, ఏంటమ్మా ఈ చెరువు ఏంటలా ఎర్రగా పెయింట్ చేసావు, చెరువు ఎర్రగా ఉంటుంది ఏంటి, ఈ ఆకులు ఏంటి ఎర్రగా పెయింటింగ్ వేసావు, ఈ ఆకులు ఎర్రగా ఉంటాయేంటి, ఎందుకమ్మా ఇలాంటి పెయింటింగ్ వేస్తున్నావు అని అడిగారనమాట. అప్పుడు వెంటనే అమ్మాయి, ఏం లేదు డాక్టర్ గారు, 10 రోజుల నుంచి ఇంట్లో షార్ప్నర్ కనిపించట్లేదు, ఏ కలర్ పెన్సిల్కి షార్ప్నర్ లేదు, అందుకోసం ఆ రెడ్ కలర్ ఒక్కటే ఉంది, అందుకోసం ప్రతిదీ రెడ్ కలర్ వేసేస్తుందని అని చెప్పిందనమాట. అప్పుడు ఆ డాక్టర్ తలగొట్టుకున్నాడు అనమాట, వీళ్ళ తల్లిదండ్రులు ఏదో పెద్ద పెద్దగాని ఇక్కడేదో టెర్రరిస్ట్గా అయిపోతుంది, అన్ని ఎర్రగా పెయింట్ చేసేస్తుంది, కానీ షార్ప్నర్ కనిపించట్లేదు, చిన్న విషయము అదే సమస్య. మనతో కూడా ఏదేదో ఊహించేస్తాము, చిన్న విషయాన్ని పెద్దగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా ప్రతి చిన్న విషయాన్ని, ఈవిడేంటి నేను ఈరోజు వచ్చిన నా వైపు చూసి స్మైల్ కూడా ఇవ్వలేదు, ఆవిడకి ఆవిడేదో గొప్పగా అనుకుంటుందేమో, ఆవిడేదో గొప్పగా భక్తి శాస్త్రి చేసేసిందని, అసలు మేబీ ఆవిడ మీ వైపు చూడలేదేమో పాపం, ఏదో ఆలోచనలో ఉందేమో, కానీ మనం ఏదేదో ఊహించేస్తాం అందరి గురించి. ఇది మన స్వభావం, ఎవరు ఎలా రియాక్ట్ అయినా కూడా మనం ఏదేదో అనుకుంటాం వాళ్ళ గురించి, ఇలా ఉన్నారేమో, అలా అనుకుంటున్నారేమో, ఇలా ఊహించారేమో. బహుశా వాళ్ళు మీ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళది ఒక ధ్యాసలోనే ఉన్నారనమాట. సో ఇలా పార్వతి కూడా నానా ఆలోచించేసింది అనమాట, శివుడు ఏంటి నన్ను అలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నాను, నేనైతే వెళ్తాను అని అనుకుందనమాట. సో మొత్తం మీద వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అక్కడ ఆవిడ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. సో ఆవిడ వెళ్ళినప్పటికీ కనీసం వాళ్ళ తల్లిగారు కూడా ఆడవైపు చూడలేదనమాట, ఆ ఉన్న అక్క చెల్లెలందరూ కూడా ఆడవైపు చూడట్లేదనమాట, ఎవరు అసలు ఆవిడని పట్టించుకోవట్లేదు. మొత్తం మీద అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయి, అక్కడ చూస్తే శివుడి కోసం స్థానం కూడా లేదు, ఒక్క కుర్చీ కూడా పెట్టలేదు శివుడికి. అప్పుడు ఆవిడ ఇంకా చాలా ఫీల్ అయిపోయింది. సో మామూలుగా మన స్వభావం ఎలా అంటే, మన శత్రువులు ఎవరైతే మనతో బాగుండరో వాళ్ళు మనని తిడితే మనం ఫీల్ అవుతాము. కానీ అంతకైనా ఎక్కువ నొప్పి ఎప్పుడు కలుగుతుందంటే, ఎవరైతే మనకి చాలా ఇష్టము, మనకి ఇష్టమున్న వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తే అది చాలా నొప్పి ఇస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఎవ్వరు తన బంధువులు ఎవ్వరూ మాట్లాడట్లేదు అనమాట. అప్పుడు ఆవిడకి ఇంకా చాలా ఏడుపు వచ్చేసి, నేను ఈ శరీరాన్ని ఇంకా దేహాన్ని త్యాగం చేసేసుకోవాలి, నాకు ఇంకా వద్దు ఈ శరీరం, ఎందుకంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, నాన్న నుంచి వచ్చింది, అమ్మ నుంచి వచ్చింది, వాళ్ళు నన్ను అంతలాగా అవమానిస్తున్నారు, నా భర్తని అంతలాగా అవమానిస్తున్నారు. శివుడు పరమ వైష్ణవుడు, ఒక వైష్ణవుకి ఎవరైనా అవమానిస్తే అసలు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. శాస్త్రంలో కూడా చెప్తారు, ఎవరైనా వైష్ణవాల్ని విమర్శిస్తున్నారంటే మనం లేదైతే వాళ్ళ నాలుకని కత్తిరించేయాలి, లేదంటే చంపేయాలి వాళ్ళని, లేదంటే మన దేహాన్ని త్యాగం చేసేయాలి, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మనం వినకూడదు, అది చాలా పెద్ద అపరాధం, మన భక్తి మొత్తం పాడైపోతుంది. సో ఇప్పుడు ఆ సతి అనుకుంటుందనమాట, నా భర్తని ఇంతలాగా అవమానిస్తే ఆయన వైష్ణవానాం యథాశంభు, నేను ఈ దేహాన్ని త్యాగం చేసేయాలి. అప్పుడు వెంటనే ఏం చేసింది, మన శరీరంలో ఒక అగ్ని ఉంటుంది కదా, ఆ అగ్నిని పెద్దగా తయారు చేసి ఆవిడ శరీరాన్ని అక్కడే కాల్చేస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, ఎవ్వరు ఒక మాట అనలేదు. పుణ్య వాళ్ళ నాన్న కూడా దక్ష ప్రజాపతి, ఎవరైతే సతిని ఎంతో ప్రేమించేవారు, ఆయన కూడా ఆపలేదన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, మేబీ ఆయనకి ఎవరి పట్ల ఆసక్తి లేదు, ఆయన నిరాసక్తిగా ఉన్నారు, అందుగురించి ఆపలేదేమో. కానీ శాస్త్రాలు అంటారు, కాదు, ఆయనకి చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. ఎవరి మీద, ఆయన ఓన అహంకారం మీద, నేను నాది. అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారంటే, శివుడు నన్ను అంతగా అవమానించాడు కదా పోయినసారి, ఈసారి వాళ్ళ భార్య దేహాన్ని త్యాగం చేస్తే నా పగ తీరింది, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, సతిని తన కూతురుగా అనుకోవట్లేదు, శివుడు భార్యగా అనుకుంటున్నారు. అందుకోసం శివుడు భార్యకి నొప్పి కలిగించాలి, ఆవిడ చనిపోవాలి, అదే హ్యాపీ అని అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ గుణపాఠం ఏంటంటే, మనం కూడా ఒక్కొక్కసారి మనుషుల్ని ఒక్కొక్క ఫ్రేమ్లో సెట్ చేసేసుకుంటాము. మేబీ పర్సనల్గా వాళ్ళ వైపు మనకి ఏ ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళకి ఒక ఫ్రేమ్లో మనం సెట్ చేసేసాము. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. కొన్ని సంవత్సరాల కిందట హైదరాబాద్ నుంచి ఒక కపుల్ నా ఏదో కౌన్సిలింగ్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ భార్య నాతో షేర్ చేస్తుందనమాట, నా భర్త ఎప్పుడు నా మీద సస్పిషన్, మాతాజీ ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఫోన్ ఒకసారి చెక్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎందుకు అంతలాగా నా మీద నమ్మకం లేకుండా ఉన్నారు మాతాజీ, నాకు ఆయన అంటే చాలా గౌరవం, ఆయన అంటే నాకు చాలా ఇష్టము, నేను వచ్చిన కల్చర్ కూడా మేము చాలా కన్జర్వేటివ్, మంచి కుటుంబం నుంచి మంచి కల్చర్తోనే, కానీ ఆయన ఎల్లప్పుడు నాకు ఎందుకు అంత సందేహంతో నా వైపు చూస్తూనే ఉంటాను, నన్ను ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాను. సో నేను ఒకసారి ఆవిడతో అన్నానమాట, బహుశా అది పర్సనల్గా నీ మీద ఏమి కాదమ్మా, నీకేదో ఒక ఫ్రేమ్లో పెట్టేశారు. మేబీ పూర్వంలో ఆయనతో జరిగిన కొన్ని సన్నివేశాలు, కొన్ని అనుభవాలు అలా ఉన్నాయి, అందుకోసం అది నీ మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు, నువ్వు చెక్ చేసుకో అని అన్నాను. ఒక 1 మంత్ తర్వాత ఆ అమ్మాయి రిప్లై చేసింది ఈమెయిల్లోనే, అవును మాతాజీ మీరు చెప్పింది నిజమే, మా భర్త తాలూకా అన్నయ్య అమెరికాలో ఉండేవారు, అండ్ ఆయన మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఆయన డివోర్స్ చేసి ఇంకో ఒక్కరితో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆయన మైండ్లో అది ఉండిపోయింది, నా పెళ్ళి అయినప్పటికి నా భార్యని బాగా జాగ్రత్తగా కాపాడుకుంటాను అని అస్తమానాలు నాకు అలా చెక్ చేస్తూనే ఉంటున్నారు. సో ఇప్పుడు ఏమైంది, పూర్వంలో ఆయన అనుభవం బేస్ చేసి ఆయన ప్రవర్తిస్తున్నారు. సో అలా ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొందరు మనతో బిహేవ్ చేసింది పర్సనల్గా వాళ్ళకి మన వైపే ఏమి ఉండదు, కానీ పూర్వంలో వాళ్ళకున్న అనుభవాలకి అందరికి అలా సందేహిస్తూ ఉంటారు, లేదంటే అనుమీద ఏదో అనుమానం పెట్టుకుంటారనమాట. సో మనం అది ఫీల్ అవ్వకూడదు, మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఒక్కొక్కసారి మీరు డిపార్ట్మెంటల్ స్టోర్లు వెళ్ళారనుకోండి, అక్కడ యంగ్స్టర్స్ ఉంటారా, ఈ మధ్యనే ఆ బ్లూటూత్ ఏదో పెట్టుకుంటారు కదా, ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఆ జుట్టులో మనకి కనిపించదు కూడా ఏముందని. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు దాంట్లో ఏదో క్రికెట్ కమెంటరీ వింటున్నారనుకోండి, హఠాత్గానే ఆ చేతి అంటే ఇలా పెడతారు, లేదంటే ఇలా పెడతారు, వాళ్ళనే వాళ్ళు ఏదో టెండూల్కర్గా భావించి రకరకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం అక్కడ ఏదైనా కొంటున్నామంటే మనం భయపడతాం, ఏదంటే నన్ను కొట్టేస్తాడా ఏంటి ఏం చేస్తున్నాడు, కానీ తర్వాత అర్థమవుతుంది లేదో హెడ్ ఫోన్లో ఏదో వింటున్నాడని. సో ఇప్పుడు యాక్షన్ ఎలా ఉంది, ఏదో మన మీద వచ్చినట్లు, కానీ ఇంటెన్షన్ అలా ఏమీ లేదులే, పాపం తను ఏదో తన ధ్యాసలో ఉన్నాడు. సేమ్ థింగ్ మన ప్రతిరోజు జీవితంలో జరుగుతుంది, కొందరు మనతో అలా బిహేవ్ చేస్తే అదేంటి నా మీదైనా కోపం, కానీ అది ఉండకపోవచ్చుండి మీ మీద కోపం, మేబీ ఆఫీస్లో ఏదైనా జరిగింది, మేబీ ఇంకెవరో ఏదో చెప్పారు, కానీ వచ్చి మీ మీద ఇంకా అలా అది అలా బయటికి తీసేస్తారనమాట. సో అలా ఒక్కొక్కసారి జరుగుతుంది, మనం ఎప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ దక్ష ప్రజాపతికి సతి మీద ఏమీ లేదు, ఆవిడ చాలా ఇష్టం, వాళ్ళ ఆయన సొంత అమ్మాయి, కానీ ఇప్పుడు వేరే ఫ్రేమ్లో పెట్టేశారు, ఇది శివుడు తాలూకా భార్య. అండ్ ఇలా అయినప్పటికీ శివుడు బాధపడతారు, నాకు అదే కావాలి, అప్పుడే నా పగ తీరుతుందన్నమాట. సో అలా మనం చూస్తే మన జీవితంలో అలా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇదంతా చాలా మెచ్యూర్డ్గానే మనం తీసుకోవాలి. అండ్ ఇదంతని మనము ఎలా సహనము, ఎలా దీన్ని మనం బేర్ చేయగలుగుతామంటే, ఎప్పుడైతే మనకి కృష్ణతో కనెక్షన్ చాలా దృఢంగా ఉంటే మిగిలిన అది మిగిలిన సన్నివేశాలు ఘటనలు ఫేస్ చేయడానికి శక్తిని మనకు వస్తుంది. ఎలా అయితే మీరు చూడండి, మామూలుగానే సముద్రం తట్ట దగ్గర, ఇప్పుడు మన వైజాగ్లో అయితే మేము చాలా చూస్తాము పడవలు ఉంటాయి కదా, ఆ పడవుల్ని లంగర్తో కట్టేసి ఉంటాయన్నమాట. సో ఆ లంగర్తో కట్టినప్పటికి ఏమవుతుందంటే, ఆ తరంగాలు ఎంత వేగంగా వచ్చినప్పటికైనా ఆ పడవ కదులుతుంది కానీ మునిగిపోదు, ఎప్పుడు అలానే ఉంటుంది. అలానే ఎప్పుడైతే మనం కూడా కృష్ణుడితో కట్టి ఉన్నామో, మన కనెక్షన్ కృష్ణుడితో టైట్గా ఉంటే, మన జీవితంలో ఎన్ని తరంగాలు వచ్చినా కూడా మన ఒక పడవ ఎప్పుడు మూలిగిపోదు, మనం గట్టిగా ఉండగలుగుతాము. సో అందుగురించి మన శ్రవణం, కీర్తనం, మన సాధన అనేది చాలా బాగుండాలి, అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతామన్నమాట. సో మన 16 రౌండ్స్, మన డైలీ భాగవతం వినడము, భక్తులొక సాంగత్యము, ఈ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. నామరుచి, జీవదయ, వైష్ణవ సేవ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని నిజాయితీగా చేసుకోవాలి. జపం మనది చక్కగా ఉండాలి, వైష్ణవుల్ని సేవాని అందించాలి, జీవదయ అంటే ప్రచారం చేసుకోవాలి, ఏదైతే మనం విన్నామో ఏదైతే మనకు వచ్చింది అది వేరే వాళ్ళకి పంచుకోవడం అన్నమాట. ఈ 3 మనం సరిగా చేస్తూ వెళ్తే మన ఆధ్యాత్మిక జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుందన్నమాట. వైష్ణవ అపరాధ నుంచి చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే మనం అంత కష్టపడి చక్కని తోట తయారు చేస్తున్నాము, వైష్ణవ అపరాధ చేస్తే అది పిచ్చి ఎనుగులాగా మొత్తం మన తోటని పాడు చేసేస్తుంది అన్నమాట. అండ్ వైష్ణవ సేవ, వైష్ణవ కృప మన మీద లేకపోతే మన భక్తులు ముందుకు వెళ్ళలేము. ఎలా అయితే ఈరోజు నేను ఒక కారు నడపాలంటే దాంట్లో డీజిల్ ఉండాలి, పెట్రోల్ ఉండాలి, లేదంటే కారు ముందుకు వెళ్ళదు. అలానే వైష్ణవ కృప లేకపోతే మన భక్తి జీవితం ఎక్కడుంది అక్కడే ఆగిపోతుంది. ఆ వైష్ణవ కృప అనేది మనకి ఎంతో అవసరం అన్నమాట. సో వైష్ణవాలతో పరస్పర మంచి సంబంధం ఉండాలి, ఎప్పుడూ అందరినీ రెస్పెక్ట్ చేస్తూ అందరినీ గౌరవం ఇస్తూ ఉండాలన్నమాట. సో ఇలా మనం కొన్ని ఇంపార్టెంట్ బిహేవియరల్ టిప్స్ మనం కొన్ని ఇంపార్టెంట్ బిహేవియరల్ టిప్స్ మన జీవితంలో ఆచరిస్తే మనం ఎల్లప్పుడూ ఆనందంగా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండొచ్చు. ఎందుకంటే భక్తుల సాంగత్యము మీరు చూడండి, శ్రీమద్ భాగవతంలో ధ్రువ మహారాజ్ కూడా చివరికి ఎప్పుడైతే దేవాది దేవుడితో ముఖాముఖి అయ్యారు భక్తుల సాంగత్యం అడిగారు. ప్రహ్లాద్ మహారాజ్ కూడా భక్తుల సాంగత్యం అడిగారు. అంబరీష్ మహారాజ్ కూడా భక్తుల సాంగత్యం అడిగారు. మీరు ఉద్ధవ్ని చూడండి, భక్తుల సాంగత్యం అడిగారు. సో భక్తులందరూ ఎప్పుడూ అదే అడుగుతూ ఉంటారు. మనకి భక్తుల యొక్క సాంగత్యం చాలా అవసరం. అండ్ ఈ ప్రపంచంలో భక్తులనేగా, కృష్ణ భక్తులు అనగా చాలా తక్కువ మాత్రలో ఉన్నారు. సో ఉన్న వాళ్ళకి చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఈజీగా తీసుకోకుండా దాన్ని బాగా విలువ ఇస్తూ మన సంబంధాలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. సో అందరికీ రెస్పెక్ట్, గౌరవం. ఎవరికి చిన్న చూపు అంటే ఇతను చిన్న భక్తుడు, ఇతను పెద్దవాడని ఎలా మనం చూసుకోకూడదు. అందరూ వాళ్ళ వాళ్ళ కెపాసిటీతోనే కృష్ణుని సేవని అందిస్తున్నారు. ఇప్పుడు ఒక 800 cc మారుతి కారు ఉందనుకోండి, లేదంటే పెద్ద BMW మర్సిడీస్ ఉందనుకోండి, అది ఆ మేక్ అలా ఉంది. కొందరు చాలా ఎక్కువ ప్రచారం చేయగలుగుతారు, కొందరు చాలా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతారు సేవ, కొందరు మేబీ వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది అంత చేస్తున్నారు. అలా అయినా వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళని అది ఆ భావం మనలో ఉండకూడదు. ప్రతి ఒక్క డివోటీని చాలా ఇంపార్టెంట్గా చాలా ఆప్యాయతతోని చూసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ వాళ్ళ సామర్థ్యం ప్రకారం కృష్ణుని సేవని అందిస్తున్నారు. అండ్ కృష్ణుడు ప్రతి ఒక్క సేవాన్ని ప్రతిస్పందిస్తారు. ఆయన ముందు ఎవరు పెద్ద చిన్న కాదు. ఇంకొకటి, అడ్జస్ట్ అవ్వడము. మన ఏ సిచ్యువేషన్లో ఉన్నా మనం కొంచెం లెట్ గో చేసుకోవాలి. ఎవరైతే లెట్ గో చేస్తారో కృష్ణుడు వాళ్ళని చాలా ఇష్టపడతారు. మనం శ్రీమద్ భాగవతంలో చూస్తాము ఎలా ప్రితు మహారాజు ఇంద్ర ఒక కథ వస్తుంది. ఎలా ఈ ప్రితు మహారాజు యాగాలు చేస్తూ ఉంటే ఇంద్ర భయపడి ఆ యాగాలను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. మొత్తం మీద 99 యాగాలు పూర్తయింది. లాస్ట్ చివరి యాగంకి వచ్చినప్పటికీ తను గుర్రం తీసుకొని పారిపోవడం అని ఇలా నానా రకంగా ప్రితు మహారాజ్ని ఇబ్బంది పెట్టారు. మొత్తం మీద దేవాది దేవుడు వచ్చి ఏం చెప్పారు ప్రితు మహారాజ్కి, పోన్లే నువ్వు వదిలేరు, నువ్వు వదిలే వదిలే నువ్వు ఫస్ట్ 100th యాగం చెయ్యొద్దు, మానే. ఇంద్రుడు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతున్నాడు కదా, నువ్వు లెట్ గో చేసే. సో బ్రహ్మ ఎప్పుడైతే ఇలా ఆదేశించారో ప్రితు మహారాజ్ వదిలేశారు, సరే అయితే నేను చెయ్యను. ఇంద్రుడికి హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు కదా, నేను ఇది చేస్తే తను ఇబ్బంది పడుతున్నాడు కదా, నేను చెయ్యను. ఎప్పుడైతే తను అలా వదిలేశారో, లెట్ గో చేశారో, కృష్ణుడు ఎంత హ్యాపీ అయిపోయి తన్ని చూడ్డానికి వచ్చారు అని. అదే కాదు, మీరు శ్రీమద్ భాగవతంలో ఆ శ్లోకము చదివితే ఆ గరుడు పైన ఒక చేత పెట్టి స్వామివారు ఆ ప్రితు మహారాజ్ ఒక ముఖారవిందని అలా చూస్తూ ఉండిపోతున్నారంటే ఎంత ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకంటే తను లెట్ గో చేశారు. ఎవరైతే లెట్ గో చేస్తారో కృష్ణుడు వాళ్ళని చాలా ఇష్టపడతారు. సో భక్తులు ఒక సమాజంలో ఇలాంటి కొన్ని కొన్ని గుణాలు మనలో మనం పెంచుకోవాలి. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. ఈ విషయంలోనే భక్తి తీర్థస్వామి మహారాజ్ చాలా చక్కగా చెప్పారు. ఆయన అన్నారు, మీరు ప్రతి వైష్ణవతో మాట్లాడినప్పుడు వ్యవహరించినప్పుడు ఎలా వ్యవహరించాలంటే, నేను ఇప్పుడు ఈ వైష్ణవ్తో మాట్లాడిపట్ట నా గోలోక బృందావన్ వెళ్ళగలతను లేదు, ఆధారపడి ఉంది అని అలా ప్రతి ఒక్క వైష్ణవ్తో అంత సీరియస్గా మాట్లాడాలి. సీరియస్ అంటే అంత జాగృతగా మాట్లాడాలి. ఎలా అంటే, ఈ ఒక్క వైష్ణవ్తో నేను సరిగ్గా మాట్లాడకపోతే బహుశా నేను గోలోక బృందావన్ వెళ్ళలేను అని అలా అనుకుంటూ ప్రతి ఒక్క వైష్ణవ్తో మనం ఉండాలి ఎంత జాగృతగా. ఆయన ఒక చాలా మంచి టిప్ ఇచ్చారు. ఆయన అన్నారు, మీకు ఎవరైనా వైష్ణవ చాలా ఇష్టం అనుకోండి, ఆయనతో మీరు ఎలా మాట్లాడతారు, ఆయన్ని ఊహించి అందరితో అలానే మాట్లాడాలి. అందరికీ అదే రెస్పెక్ట్ ఇవ్వాలి. మన గురుగారిని మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అలా ప్రతి ఒక్కరిని అంత ప్రేమతోనే పలకరించాలి, అంత చక్కగా తీయగా అందరితో మాట్లాడాలన్నమాట. సో అది ఒక భక్తుల తాలూకా మంచి గుణము. వైష్ణవ అపరాధం చేసుకోకూడదు. అండ్ సహనం అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ భక్తి జీవితంలో. సహనం అనేది ఉండాలి. సి ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ శ్రీల ప్రభుపాద్ పుస్తకాలు చదువుతున్నాము. శ్రీల ప్రభుపాద్ మనకిచ్చిన ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంతోనే మనం ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నాము. మనం చక్కగా హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాం, తులసి వేసుకున్నాము, కంటిమాల వేసుకున్నాం, ప్రసాదం తింటున్నాం, భాగవతం చదువుతున్నాం, అన్నీ బాగానే చేస్తున్నాం, కానీ ఒక్కొక్కసారి భక్తుల మధ్యనే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల మనం ఒక్కొక్కసారి ఆర్గనైజేషన్ నుంచి, ఆ భక్త సంఘం నుంచి దూరం అయిపోతాము. అప్పుడు మనం దిగజారిపోవడం మొదలవుతుంది. సో ఎలాగో ఎలాగో సహించి ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికైనా, ఇది ఎలా ఉందంటే, ఊహించండి మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. సో ట్రైన్లో ఒక్కొక్కసారి ప్రయాణం చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. పక్కనే ఉన్న ప్యాసింజర్స్ మిమ్మల్ని తోసేస్తున్నారు అనుకోండి, ఏదో చెడుగా మాట్లాడుతున్నారు, మేబీ ఫ్యాన్ పనిచేయట్లేదు, మేబీ కోచ్ క్లీన్గా లేదేమో, మేబీ అక్కడ చాలా వాసన వచ్చేస్తుంది, అసలు బాగాలేదనుకోండి, చాలా ఇబ్బందులు పడినప్పటికైనా మీరు ఏమనుకుంటారంటే, ఎలాగో ఎలాగో కొంచెం సహిస్తే నా స్టేషన్ వచ్చినప్పుడు నేను దిగిపోతాను. కానీ అలా అయినా మధ్య నుంచి మీరు దూకరు కదా. అలానే మనం ఇప్పుడు ఇస్కాన్ ట్రైన్లో ఉన్నాము, ఈ కృష్ణ చైతన్య మార్గం, ఈ ట్రైన్ని మనం ఎంచుకున్నాము, లోపల కూర్చున్నాము, కొంచెం ఓపిక పడితే, కొంచెం సహనం చేస్తే ఈ ట్రైన్ వెళుతుంది, ఆగలేదు కదా, ఇది వెళ్తుంది అండ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళే వరకు కూర్చోండి, దీని నుంచి దూకి బయటికి వెళ్ళొద్దు, అంతవరకు చేస్తే చాలు, మిగిలింది ప్రభుపాద్ మేనేజ్ చేసేస్తున్నారు, మనం ఏం కష్టపడే అవసరం లేదు, ప్రభుపాద్ ఆ ట్రైన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ మనం చేయవలసింది ఏంటంటే, ఈ దేహం ఉన్న వరకు ఈ ట్రైన్లో కూర్చోవాలి, ఈ ట్రైన్ నుంచి బయట దూకకూడదు. ఈ ట్రైన్లో మనం సేఫ్గా ఉన్నాము, బయట దూకామంటే బయట మాయా ఇంకా ప్రమాదం అన్నమాట. మాయా మన ఎక్కడో లాగి తీసుకువెళ్ళిపోతుంది, అప్పుడు ఈ జన్మ మృత్యు జరావేది చక్రంలో అలా ఉండిపోతాం మనం చిరోకాలం. అందుగురించి సహించి ఎలాగో ఎలాగో కూర్చోవాలి. ఇంకొకటి ఏంటంటే, రిమెంబర్ కృష్ణ లవ్స్ యూ. ఒకటి ఏంటంటే, ఎప్పుడు ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, కృష్ణుడు నన్ను ప్రేమిస్తున్నారు, కృష్ణుడు ప్రతి జీవుని ప్రేమిస్తారు అండ్ కృష్ణుడు మన కోసం వేచి ఉన్నారు. ఈ ట్రైన్లో మనం నానా ఇబ్బంది పడినప్పటికైనా, ఎప్పుడైతే ఈ ట్రైన్ స్టేషన్కి చేరుతుంది, ఆ స్టేషన్లో కృష్ణుడు నిలబడి ఉన్నారు అండ్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడొస్తుంది ఆయన గడిగడికి టైం టేబుల్ చూస్తున్నారు, ట్రైన్ ఎంతవరకు వచ్చింది. ఎలా అయితే మన ఎక్కడైనా వెళ్తే మన డ్యూటీస్ ఎలా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అలా కృష్ణుడు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందని. సో కొంచెం మనం ఓపిక పడి సహనం పెంచుతూ టాలరేట్ చేస్తూ ఇతరుల భక్తులతో మంచిగా ఉండాలి. ఇంకొకటి విమర్శన, నిందించడం, అది మాత్రం మానేయాలి. అది మనకి సహజంగానే వచ్చేస్తుంది, ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం. సో అది మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీలైన వరకు ఎవరి గురించి, ఒకవేళ నిజంగానే తనలో చాలా లోపాలు ఉన్నప్పటికైనా అది మనకు అనవసరము. అది ఎవరైతే వాళ్ళ గురువులు అది చూసుకుంటారు, మనం మన వరకే చూసుకోవాలి, మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనలో ఏం తప్పులు ఉన్నాయి. అండ్ ఇతర భక్తులు మనకి మన తప్పులు చెప్తే ఆనందించాలి. మనం ఏం చేస్తామంటే, అలాంటి భక్తులతో దూరంగా వెళ్ళిపోతాం, అయ్యో బాబు ఇతను కనిపిస్తే ఏదో ఒకటి చెప్తాడని కాదు, అలాంటి భక్తులు సాంగత్యం ఇంకా చేసుకోవాలి, ఎందుకంటే మనలో ఉన్న మిథ్య అహంకారాన్ని వారు తొలగించేస్తారు. సో అసలు భక్తులు లేకపోతే మన జీవితంలో మనలో ఉన్న తప్పులు మనకి ఎవరు చెప్తారు? భక్తులే మనకి ఏదో అద్దంలాగున్నారు, అద్దంలో మనకి చక్కగా కనిపిస్తుంది మనం చూడడానికి ఎలా ఉన్నాము. బయట ప్రపంచం మొత్తం అని పొగరొచ్చు, కానీ అద్దంలో మనకి నిజంగా కనిపిస్తుంది మనం నిజంగా ఎలా ఉన్నాము చూడడానికి. అలానే ఎవరైతే మన సన్నిహిత మన పక్కనే ఉంటారు భక్తులు, వాళ్ళే మనకి నిజంగా చెప్పగలుగుతారు మీలో ఏమేమి లోపాలు ఉన్నాయి. సో అలాంటి భక్తులు ఒక సాంగత్యం మనం ఎప్పుడు విడవరాదు, ఎప్పుడు వాళ్ళతోనే మనము ఉండాలి. ఇంకోటి ఏంటంటే క్షమించడము, ఆ గుణం మన అందరు పెంచుకోవాలి. స్పెషలీ అంటే లేడీస్ స్పెషలీ, శాస్త్రులు అంటారనమాట, అంటారు నారస్య ఆభరణం రూపం, రూపస్య ఆభరణం గుణం, గుణస్య ఆభరణం జ్ఞానం, జ్ఞానస్య ఆభరణం క్షమ. ఈ క్షమ అనేది మనలో ఉన్న ఒక అందం అనమాట. ఆ గుణం మనలో ఉంటే మనం అందంగా కనిపిస్తామన్నమాట. అందంగా కనిపించడం అంటే మన చర్మ తాలూక రంగు కాదు, ఎంత వైట్గా ఉన్నాం అనేది కాదు, కానీ మనలో ఉన్న గుణాలే మనకి అందంగా తయారు చేస్తుంది అనమాట. సో ఈ క్షమా గుణం అనేది ప్రతి ఒక్క భక్తుల్లో ఉండాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే సహజంగా క్షమించగలాలి. అందరికీ మన కుటుంబ వాసిల్లాగా, మన పిల్లల్లాగా భావిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళని క్షమిస్తూ మనం వెళ్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు ఇతను నాకు ఇలా చెప్పారు, ఇతను నాకు అలా చేశాడని మన ఒక పగ ఒక భావనని మనం పెంచుకుంటే ఎలా ఉంటుందంటే, మన చేతుల్ని మనమే కాల్చేస్తున్నాము. ఎవరికి పగ తీసుకున్నప్పటికి ఏమవుతుంది, ఒక మండుతున్న యూనో ఏమంటారు, బొగ్గలు అంటారా, అది చేతిలో పట్టుకొని నేను దీని మీద విసిరేస్తానని అనుకుంటే అంటే ముందు నా చేతే కాలిపోతుంది. సో అందు గురించి ఆ భావనలు ఉంచుకుంటా మనలో సహనం అనేది మనం చాలా పెంచుకోవాలి. పేషెన్స్ అది డివోటీలో ఉన్న చాలా మంచి క్వాలిటీ. మనం చైతన్య చరితామృతంలో చూస్తాము ఎలా ప్రతాపరుద్ర మహారాజ్ ఆయనకి చైతన్య మహాప్రభు ఒప్పుకోలేదు. ఆయన ఎంతలాగా చైతన్య మహాప్రభుని చూస్తాము, ఆయన సేవని అందిస్తామంటే చైతన్య మహాప్రభు ఆయన సేవని స్వీకరించలేదు, ఆయన మొహం కూడా చూడరని చెప్పారు. కానీ ఆయన పేషెన్స్ కోల్పోలేదు, పర్వాలేదు మళ్ళీ ప్రయత్నిస్తాను. చివరికి జగన్నాథ వల్లభ గార్డెన్లో చైతన్య మహాప్రభుకి సేవ చేసే అవకాశం ప్రతాపరుద్ర మహారాజ్కి దొరికిందనమాట. సో భక్తి జీవితంలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను దీక్ష తీసుకున్నాను, ఓకే 2 సంవత్సరాల నుంచి నేను పదహారమాల చేస్తున్నానంటే ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు, ఇప్పుడుకెప్పుడు నాకు భగవంతుడు ముఖాముఖి కనిపించాలి, నా జీవితంలో అన్ని సరిగ్గా అవ్వాలంటే అవ్వదు. చాలా పేషెన్స్గా మనము ఉండాలి అన్నమాట. ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. మనకి అందరి మీద కృతజ్ఞత భావం రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం శాస్త్ర అధ్యయనం చేస్తామో అప్పుడే ఆ భావన వస్తుంది. మన శాస్త్ర అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది ఎలా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఆయన చైతన్య చరితామృతం రాసినప్పుడు ఆయన వయసు 95 ఇయర్స్, మీరు ఊహించండి. ఆయన చెప్తున్నారు కూడా ఆ చైతన్య చరితామృతంలో, ఆయన చెప్పారు నేను రాస్తూ ఉంటే నా చేతులు ఇలా షివరైపోతున్నాయి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, నేను ఎలా రాస్తున్నాను నాకే తెలియదు. మీరు ఊహించండి 95 ఇయర్స్ ఏజ్లో ఆయన అది రాశారంటే ఎవరి కోసం? మన కోసం. మీరు చూడండి, రూప గోస్వామి భక్తి రసామృత సింధు రాశారు, 18 సంవత్సరాలు పడింది ఆ పుస్తకం పూర్తిగా రాయడానికైనా. మీరు చూడండి భక్తి వినోద్ ఠాకూర్ 11 సంవత్సరాలు, ఆయన 11 సంవత్సరాలు కష్టపడితే చైతన్య చరితామృత బెంగాలీ కాపీ ఆయనకి దొరికింది. అప్పుడు ఆయన దానికి భాష్యం రాసి మళ్ళీ దానికి నీట్గా మళ్ళీ రీప్రొడ్యూస్ చేశారు. అలానే మన శ్రీల ప్రభుపాదుల ఒక జీవితం చూస్తే ఆయన అహోరాత్రులు పడుకోలేదు మన కోసం ఆ పుస్తకాలు అనువాదం చేస్తూ. ఇంత వృద్ధ వయసులో కూడా ఆయన మొత్తం ప్రపంచవ్యాప్తంగా తిరిగి కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. సో ఇలా మనం వైష్ణవ ఆచార్యుల గురించి వింటూ ఉంటే మనలో కృతజ్ఞ భావం పెరుగుతుంది. అయ్యో వీళ్ళు ఇంత కష్టపడారు నన్ను భక్తులుగా చేయడానికి, ఎంత కష్టపడారు వీళ్ళు, అండ్ నేను దీన్ని ఎంత ఈజీగా తీసేసుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఆ గౌరవం పెరుగుతుంది. అయ్యో అలా కాదు, నేను ప్రభుపాద పుస్తకాలు చదవాలి, నేను చాలా సీరియస్గా జపం చేయాలి, నేను చాలా సీరియస్గా కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి. సో శాస్త్ర చదువుతేనే మనకు అర్థమవుతుంది. అంటే మన అందరికీ తెలుసు కృష్ణ ఈజ్ గ్రేట్, బట్ హౌ గ్రేట్ ఈజ్ కృష్ణ అది మనకి తెలియదు, అది శాస్త్ర చదివితేనే తెలుస్తుంది అన్నమాట. దూరం నుంచి ప్రతిదీ చిన్నదే కనిపిస్తుంది, మేబీ అది నా చేతిలో వచ్చేస్తుందని అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తేనే దాని ఒక మహిమ తెలుస్తుంది. అలానే శాస్త్ర చదవకపోతే ఓకే చేసేస్తాను దానిలో గొప్పది ఏంటి, కానీ శాస్త్రాలు చదివితే పదే పదే ఆ కృతజ్ఞతలు, అయ్యో ఎంత కష్టపడారా వైష్ణవాచార్యులు, వీళ్ళందరూ ఎంత కష్టపడారా, ఓహో ఇలా ఉంటుందా మన జీవితము, మనం ఒకవేళ ఈ మానవ జీవితాన్ని సరిగ్గా వినియోగకపోతే మనం ఒక పశు జీవితంలో వెళ్ళిపోతామా, ఇలా ఉంటుందా కష్టము, ఒక తల్లి గర్భంలో నానా రకమైన బాధలు ఉంటాయా ఒక శిశువుకి. ఇదంతా చదివితే మనలో ఒక రకమైన భయం, సమయం చాలా తక్కువ ఉంది, నేను కృష్ణ చైతన్యాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అని ఒక భావం అనేది పెరుగుతుంది. అండ్ శాస్త్ర అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుందంటే మన జీవిత గమ్యాన్ని మనం మర్చిపోము. లేదంటే ఏమవుతుందంటే ఈ గృహస్థ జీవితంలోనే చిన్న చిన్న విషయాల్లో మనం చాలా బిజీ అయిపోతున్నాము. రేపు ఎల్లుండు పెళ్ళి, తర్వాత ఏదో జాబు, ఏదో పిల్లలు స్కూల్లో ఎడ్యుకేషన్, కాలేజు సీట్లు, ఈఎంఐలు, ఇదంతలో మనం ఎంత బిజీ అయిపోతున్నామంటే జీవిత గమ్యమే మర్చిపోతున్నాం. మన పరిస్థితి నేను చాలాసారి నా క్లాసుల్లో చెప్తూ ఉంటాను. మన పరిస్థితి ఎలా ఉందంటే మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నాము, ట్రైన్లో చుట్టుపక్క కూర్చున్న ప్యాసెంజర్స్తో గొడవ ఆడేసి ఇదేంటి ఫ్యాన్ పని చేయట్లేదు, ఇదేంటి క్లీనింగ్కి రాలేదు, ఇదేంటి వాటర్ బాటిల్ కనిపించట్లేదు, ఇదేంటి ఇక్కడ నుంచి వాటర్ లీక్ అవుతుంది అని ఆ సమస్యలో ఉండిపోయి మన స్టేషన్ దాటి ట్రైన్ వెళ్ళిపోయింది, మనం దిగడం మర్చిపోయాము. అది మన పరిస్థితి. మనకి మానవ జీవితం దొరికింది కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి, కృష్ణుడితో అనుబంధనం పెంచుకోవడానికి, భగవద్ధామ తిరిగి వెళ్ళడానికి. కానీ మళ్ళీ జీవితంలో ఉన్న ఈ చిన్న చిన్న సమస్యలు చిక్కిపోయి మన జీవిత గమ్యాన్ని మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే మనం రెగ్యులర్గా శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉంటే ఆ గమ్యం అనేది మనకి ఫోకస్లో ఉంటుంది. లో మై గోల్ ఇస్ టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, కృష్ణుడి దగ్గర వెళ్ళాలి, అది జీవిత ఒక గమ్యం. మిగిలిన ఈ చిన్న చిన్న విషయాలు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సుఖము, ఒక్కొక్కసారి దుఃఖము, ఒక్కొక్కసారి చలి, ఒక్కొక్కసారి వేడు. ఈ క్లైమేట్స్ లాగా మన జీవితంలో కూడా ఏదో ఒకటి మార్పులు వస్తూనే ఉంటాయి. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మన గమ్యం మీద మన ఫోకస్ని మనం బాగా ఉంచుకోవాలి. సో ఇలానే ఈ చిన్న చిన్న విషయాలు, ఈ టిప్స్ మన మనసులో ఉంచుకుంటూ ముందుకు వెళ్తే ఒక మంచి ఫ్లరిషింగ్ అండ్ నైస్ నరిషింగ్ కమ్యూనిటీ తయారవుతుంది. అండ్ మంచి కమ్యూనిటీలో, మంచి భక్తుల ఒక సాంగత్యంలో ఉంటే ఈ కృష్ణ చైతన్య మార్గము, ఈ యొక్క మొత్తం ప్రాసెస్ మనకి చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మనం తొందరగానే బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ అండ్ భగవద్ధామ్ అని చేరుకోగలుగుతామన్నమాట. సో ఇక్కడికి ఆపుతాను. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. యా, అనదర్ 10 మినిట్స్ ఐ విల్ బి దేర్. మీరు చాలా బాగా అడిగారు ప్రశ్న. నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అడుగుతున్నారు ఒక్కొక్కసారి కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే, నేను చేసిందే కరెక్ట్, మీరు చేసింది కరెక్ట్ కాదు అని మనకి అలా బిహేవ్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి. నా దీనికి రెండు రకాలుగా మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి, మన జీవిత గమ్యం ఏంటి? మన జీవిత గమ్యం భగవద్ధామాన్ని వెళ్ళడం. మన జీవిత గమ్యం ఏంటి? భగవంతుడితో ఒక మంచి అనుబంధనము, ఒక మంచి రిలేషన్ ఏర్పాటు అవ్వాలి. సో దాని గురించి కొన్ని సాక్రిఫైసెస్, కొన్ని కాంప్రమైజెస్ మనం చేయాలి. యాక్చువల్గా మనం గోలోక వృందావన్ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చామంటే, అక్కడ మనం పదహారమాల సరిగ్గా జపం చేయట్లేదని మనకి ఇక్కడ తోసేయలేదు. మనం ఎందుకు వచ్చామంటే, అక్కడ మన స్వభావం ఏంటంటే మనం స్వతంత్రతగా, ఇండిపెండెంట్గా ఉండాలి, నేను ఎవరి మాట వినే అవసరం లేదు, నేను చెప్పిందే జరగాలి అని ఆ భావం మనలో పెరిగిందనే ఈరోజు మనం ఈ భౌతిక ప్రపంచంలో వచ్చాము. సో ఇక్కడ ఈ యొక్క ఒక స్త్రీ శరీరం దొరకడము మనం ఎంతో పుణ్యం చేశాము. ఎందుకంటే సంహౌ బై కృష్ణాజ్ అరేంజ్మెంట్ మన కల్చర్ కూడా ఎలా ఉందంటే, మగవాళ్ళు చెప్పిన మాట వినాలి అని మన కల్చర్, మన ఇండియన్ కల్చర్. సో ఇది మన అహోభాగ్యము. ఎందుకంటే ఆ ఇండిపెండెంట్గా ఆలోచించాలి, నేను చెప్పిందే జరగాలి అని ఆ ఒక్క డిజీజ్ నుంచి మనం బయటికి రావాలంటే ట్రీట్మెంట్ జరగాలి. ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు మనకు అవుతుంది. ఎప్పుడైతే మనతో పాటు ఉన్నవాళ్ళు మనకి ఇలా మాట్లాడుతూ ఉంటే, మెల్లమెల్లగా టాలరేట్ చేయడం, కాంప్రమైజ్ చేయడం మనం నేర్చుకుంటాము. మన స్వభావం మంచిగా మారుతుంది. ఎలా అయితే మీరు చూడండి, గంగా తీరం పక్కనే గంగా తటం దగ్గర మీరు రాయలు చూస్తే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి రాయలు కూడా. దాంట్లో మీరు పట్టుకుంటే కూడా ఎక్కడ మీకు అంటే రౌండ్గా అయిపోతాయి అది. ఎందుకంటే ఆ తరంగాలు వచ్చి కొట్టి 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 ఆ రాయిని రౌండ్గా సాఫ్ట్గా తయారు చేసేస్తుంది. ఆ గంగా తీరం పక్కనే ఉన్న రాయలన్నీ శాలిగ్రామ్ శిలలా కనిపిస్తాయి సాఫ్ట్గా. అలానే బై కృష్ణాజ్ అరేంజ్మెంట్ మన జీవితంలో కూడా అలాంటి ఏదైనా క్యారెక్టర్ వస్తే, ఎవరైతే అస్తమానం అంతా అలా బిహేవ్ చేస్తున్నారంటే మనం కూడా మంచిగా తయారైపోతాం. ఎందుకంటే మన ఈగో మళ్ళీ మళ్ళీ హర్ట్ అవుతుంది కదా. యాక్చువల్గా నేను చెప్పింది కరెక్ట్ కానీ ఇతను నా మాట వినట్లేదు, తందే కరెక్ట్ అని అనుకుంటున్నాడని అలా మెల్లమెల్లగా టాలరేట్ చేయడం అని మనం నేర్చుకుంటాం. నా నేను ఇలా చెప్పినప్పటికీ చాలామంది ఆబ్జెక్షన్ రేస్ చేయొచ్చు, అలా అయితే మాతాజీ చాలా అబ్యూజెస్. కానీ ఇప్పుడు నేను మాట్లాడింది అబ్యూజెస్ గురించి కాదు, ఫిజికల్ అబ్యూస్, ఎవరైనా చాలా క్రూరంగా ఉంటారు, నేను అలాంటి, నేను ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను అనమాట. జనరల్గానే మీరు చెప్పింది నాకు, నేను ఇది ఏదో కొత్తగా వినలేదు. 80% అందరికి అదే కంప్లైంట్స్ ఉంటాయి. యువతల మనిషి స్వభావం ఇలా ఉంది, లేదంటే ఒక్కొక్కసారి భర్త కంప్లైంట్ చేస్తారు భార్య స్వభావం ఇలా ఉంది. సో ఇది అలా జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఒక్కొక్కసారి మీరు ఈ సైడ్ ఉంటారు, మేబీ ఒక్కొక్కసారి మీరు ఆ సైడ్ ఉంటారు, కానీ దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని పోన్లే, అలా చేయడం వల్ల నేను ఇంకా వినయంగా తయారవుతాను అని అనుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, అందరూ వేరే వేరే స్పీషీస్, అందరికీ వేరే వేరే స్వభావము భగవంతుడు ఇచ్చారు. ఇప్పుడు ఒక జింకకి ఒక స్వభావం ఉంది, ఒక పులికి ఒక స్వభావం ఉంటుంది, ఒక ఎలుకకి ఒక స్వభావం ఉంటుంది, అలానే పురుషులకి ఒక స్వభావం ఉంది, అమ్మాయిలకి స్త్రీలకి ఒక స్వభావం ఉంటుంది. సాధారణంగానే పురుషుల యొక్క స్వభావము భగవంతుడు అలా తయారు చేశారు, కొంచెము బాసీగా, అంటే నేను చెప్పిందే వినాలి అని సాధారణంగా అందరిది అలానే ఉంటుంది స్వభావం. మరీ కొందరు మరీ మంచి భక్తులు కానీ అది దాంట్లో మారిపోతే అది వేరే విషయం, కానీ 80% అలానే ఉంటారు. సో ఇప్పుడు మనం చాలా డిప్లొమాటిక్గా ఉండాలి. సి మామూలుగానే మన బిహేవియర్ త్రీ వేస్ ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని తెలుగులో ఎలా చెప్పాలంటే, నార్మేటివ్, ప్రిస్క్రిప్టివ్, డిస్క్రిప్టివ్. నార్మేటివ్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ భర్త కృష్ణ చైతన్యంలో లేరనుకోండి, మీరు వచ్చేసారు కృష్ణ చైతన్యంలో, ఇప్పుడు మీరు అతన్ని చెప్పడం మొదలు పెడతారు, ఎందుకండి ఇలా మాసం తింటున్నారు, జపం చెయ్యండి, జపం చెయ్యాలి అని దాన్ని మీరు ప్రిస్క్రిప్షన్ మొదలు పెట్టారు. నేను చేస్తున్నాను కదా, మీరు కూడా చెయ్యండి. మీరు ఇలా చేశారనుకోండి, మీ భర్త ఎప్పటికి భక్తుడు అవడు, ఇంపాసిబుల్. ప్రిస్క్రిప్షన్ మనం ఇవ్వకూడదు. డాక్టర్ లాగా 2 times క్రోసిన్ తీసుకోండి తీసుకోండి, అతను మీ మాట వినడు. ప్రిస్క్రిప్టివ్, నార్మేటివ్, ఇలానే జరగాలి మన ఇంట్లో, నేను చెప్తున్నాను కదా ఆఫరింగ్ అవ్వాలి, అలా అయితే కూడా అవ్వదు. డిస్క్రిప్టివ్, డిస్క్రిప్టివ్ అంటే ఎలా, మీరు చెయ్యాలి, మీరు చేస్తూ ఉంటే మీలో చూసిన మార్పులతోనే తను ఆకర్షణమై తను కూడా భక్తి మార్గంలో వస్తాడు, అది ఎక్కువ కాలం ఉంటుంది. ఇలా మీరు డిస్క్రిప్టివ్ స్టార్ట్ చేస్తే, మీరు ప్రిస్క్రిప్టివ్ నార్మేటివ్లో ఉంటే అది ముందుకు వెళ్ళదు, ఎల్లప్పుడూ ఫైటింగ్స్లోనే అలా ఉండిపోతారు లైఫ్ లాంగ్. కానీ ఈ ప్రిస్క్రిప్టివ్ నార్మేటివ్ అనేది కొంచెం తొందరగా మీరు చెప్పవచ్చు, పని అవుతుంది. ఈ డిస్క్రిప్టివ్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, కానీ ఎవర్ లాస్టింగ్ ట్రీట్మెంట్. సో వెంటనే రిజల్ట్స్ రాదు. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, సరే అయితే నేను అతనికి ఏం చెప్పాను, తను మాసం తింటే తిననీయండి, జపం చేయకపోతే చేయనీయండి, సినిమాలకి వెళ్తే వెళ్ళని, నేను మాత్రం నాకు చేసుకుంటాను, మీరు చెప్పారు చేశాను కానీ ఏమి ఫలితం రాలేదు, రాదు, అంత వేగంగా పనిచేయదు. హోమియోపతిలా పనిచేస్తుంది, అది టైం పడుతుంది చాలా. కానీ మీలో ఆ మార్పులు తను చూస్తే అది హార్ట్ టచింగ్ ఉంటాయి. నేను ఎంతలా బిహేవ్ చేసినా కూడా ఈవిడ ఎంత బాగుంటుందో, ఎంత నెమ్మదిగా ఉంటుంది, నన్ను ఎంత గౌరవిస్తుంది, ఎంత బాగా బిహేవ్ చేస్తుంది అని అలా మీలో మార్పులు చూసి నిజంగానే అసలు కృష్ణుడిని పూజిస్తే అలా మారిపోతారా ఎవరైనా అని ఆకర్షణమై తను కృష్ణ భక్తి మొదలు పెడతారు. లేదు, మీరు కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత ఇంకా గొడవలు మొదలు పెట్టారనుకోండి, వాళ్ళకి కృష్ణుడి మీద కూడా కోపం వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఏంటంటే, ఎలా అనిపిస్తుంది అంటే, ముందే మా జీవితం బాగుండేది, ఏదో ఈ కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత అంతా మారిపోయింది, మా భార్య ముందులాగలేదు, ఎప్పుడు నాకు బాస్ లాగానే నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్తుంది, మా జీవితంలో శాంతి అనేది పోయింది, ఫస్ట్ హ్యాపీగా ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళేవారు, షాపింగ్కి వెళ్ళేవారు, ఇప్పుడు అస్తమాన్ ఇస్కాన్ టెంపుల్ యాత్ర వృందావన్ మాయాపూర్ అంటుంది, నాకు ఆనందం అంతా పోయింది అని అనుకుంటారు. ఎందుకంటే మీరు గమనించారో లేదో నా స్వానుభవం చెప్తాను, నాకు ఇద్దరు కొడుకులు, పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత కొంచెం గ్యాప్లో చిన్నోడు వచ్చాడు. సో ఒక మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు తనకి ఇంత ప్రేమిస్తూ ఉంటాను కదా ఎప్పుడు నా ల్యాప్లో తీసుకొని, కానీ ఇప్పుడు సెకండ్ అబ్బాయి వచ్చినప్పటికి ఏంటంటే తనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నన్ను అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని. ఆ టైంకి నేను ఎంత జాగృతగా మేనేజ్ చేశాను ఇద్దరిని సమానంగానే, లేదంటే ఇద్దరి మధ్యనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, అమ్మాయి తన్ని చాలా ఎక్కువ ప్రేమిస్తుంది. కానీ యాక్చువల్గా మదర్కి అలా ఏమి ఉండదు, ఇద్దరిని సమానంగానే ప్రేమిస్తారు. అలానే భర్తకి కూడా చిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎప్పుడైతే మీకు తనకి మధ్యలో కృష్ణుడు వచ్చేస్తే తనకి ఇప్పుడు కృష్ణుడే ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ కాదు, నాకేమి ఇష్టం తనకి ఇంపార్టెంట్ కాదు, తను ఆవిడ చాంటింగే ఆవిడకి ఇంపార్టెంట్, ఆవిడ క్లాసులే ఆవిడకి ఇంపార్టెంట్ అని ఒక రకంగా ఆలోచిస్తూ ఇంకా అగ్రెసివ్గా అయిపోతారు. తన బిహేవియర్ కూడా మీ వైపు మారుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు అర్థమవదు, ఇదేంటి కృష్ణ చైతన్యం ఆనందాన్ని తీసుకురావాలి నా జీవితంలో, ఇంకా అశాంతి ఎలా అయిపోయింది. సో అందుగురించి కృష్ణ భక్తులు, తెలివైన వాళ్ళు చాలా డిప్లొమాటిక్గా చాలా మంచిగా వెళ్ళాలి ముందుకి. సో ఒకవేళ ఎవరికైనా అలాంటి స్వభావం ఉంటే కూడా దాన్ని కొంచెం కాంప్రమైజ్ చేయాలి. అంటే నాకు అడిగితే ఎవరికైనా ప్రతిదీ అడిగి చేయడంలో తప్పేముంది, కొంతమంది స్వభావం అలానే ఉంటుంది. నేను ఒక చిన్న జోక్ చెప్తాను. ఎవరో ఇంట్లో కొత్తగా అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది. ఆవిడకి వంట అనేది ఏమీ రాదు. పోన్లే కానీ కూడా హస్బెండ్ని ఇంప్రెస్ చేద్దామని పక్కింటికి వెళ్ళిపోయి ఈ కచోరీలు ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అంటే ఆవిడ చెప్తుందన్నమాట, పాపం, అమ్మ చూడమ్మా ఇలా చేసుకో అలా చేసుకో అంటే. ఈడు కొంచెం గర్వం ఎక్కువ, MBA చేసింది పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి. సో మొత్తం వెళ్ళిన తర్వాత అంతేనా, నాకు కూడా వచ్చు ఊరికే ఒకసారి అడుగుదామని, అంటే మీరు కూడా అలానే చేస్తారా, మా ఇంట్లో కూడా మేము అలానే చేస్తామండి అని. సో కొన్ని రోజుల తర్వాత ఈ పక్కింటి ఆవిడకి అర్థమైపోయింది, ప్రతిదానికి అంత నా దగ్గర వినేసిన తర్వాత అలానా, నాకు నేను కూడా అలానే చేస్తాను అనుకోండి అని అన్నప్పటికి ఆవిడ అనుకుంది ఈసారి నా దగ్గరకు వస్తే చెప్తాను అని. ఈసారి ఆవిడ పొద్దునే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మీరు సమోసాలు ఎలా చేస్తారండి అని అడిగిందనమాట. ఈవిడ మొత్తం చెప్పేసింది, సమోసా ఇలా చేయాలి అలా చేయాలి, రొట్టెల లోపల బంగాళదుంప వేయాలండి, మళ్ళీ తర్వాత ఆయిల్లో వేయాలండి, మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ నుంచి తీసి వెంటనే వేడి నీళ్ళు వేసేయాలి అని చెప్పేసింది కావాలని. ఈవిడ కూడా అంతేనండి, మా ఇంట్లో కూడా మేము అలానే చేస్తామండి, కాకపోతే మేము చల్ల నీళ్ళు వేసేవారం, మీరు వేడి నీళ్ళు వేస్తారా, అయితే నేను కూడా వేడి నీళ్ళు వేస్తానంటే అప్పుడు ఆవిడ తీరింది పగ, ఆహా ఎప్పుడు నాకు అలానే. సో కొందరికి ఏంటంటే అలా అలా పొగిడితే చాలా ఇష్టము. మీరేం చెప్తారు, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను. సో దానికి కూడా ఒక ట్రిక్ ఉంది. అంటే ఈరోజు మీకు ఇలా చెప్తున్నాను, ఈ ఫోరంలో చాలామంది మగవాళ్ళు కూడా ఉన్నారనుకోండి, ఏమనుకోవద్దండి నేను ఎలా మాట్లాడుతున్నాను, కానీ ఊరికే వాళ్ళని కొంచెం పొగిడితే దాంట్లో ఏం పోతుంది, మీకు కావాల్సిందే చెయ్యండి, కొంచెం అడిగి అడిగి చెయ్యండి, దాంట్లో తప్పేముంది. అలా అడిగి అడిగి చేశారనుకో నేను హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. వెళ్ళమంటారండి, వెళ్దామండి, కలిసి వెళ్దామండి, అంతే. ఇంకా అలా అడిగితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు, వాళ్ళ ఈగోని సాటిస్ఫికేషన్ వచ్చేస్తుంది అనమాట, ప్రతిదీ నాకు అడిగి చేస్తుంది కదా అని, అంతే. సో అది కొంచెం డిప్లొమాటిక్గా మనం చేసుకోవాలి. సో మీరు ముందు నుంచి అంత ప్లానింగ్ చేసుకోండి, మీరేమనుకున్నారో అదే చేయండి, కానీ తన నోటి నుంచి వచ్చినట్లు చేయండి అది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తన నోటి నుంచి వస్తే హ్యాపీ ఫీల్ అయిపోతారు. లేదంటే ఒక్కొక్కసారి మీరే కదా చెప్పారు నిన్న అలా చేద్దామని, మీదే కదా ఐడియా అని కొంచెం పొగిరారనుకోండి, తను హ్యాపీ, నేనే చెప్పానా, మీరే కదా, అసలు మీరు చెప్పిందే కరెక్ట్ అని అలా ఒక రెండు మూడు మాటలు యాడ్ చేసేసారనుకోండి, ఇంకా పొంగిపోయి హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ స్మార్ట్, దట్స్ ఇట్. కొంచెం స్మార్ట్ అవుతే యూ కెన్ హ్యావ్ ఏ హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్ మ్యారేజ్ లైఫ్, జస్ట్ అందరికీ సాటిస్ఫై చేస్తూ. ఇప్పుడు మీరు అనుకుంటారు, కానీ నేను ఎందుకు అంత కష్టపడాలి తన్ని సాటిస్ఫై చేయడానికి, మళ్ళీ చిన్నపిల్లలతో మనం అలా మాట్లాడట్లేదా, ఒక చిన్నపిల్లలకి ఏదైనా టాఫీ అయినా ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కసారి వాళ్ళ చేతిలో ఏదో కత్తి పట్టుకుంటే ఏదో చాకు పట్టుకుంటే మనకి ఎంత స్వీట్గానే ఒకసారి ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇలా ఇది తీసుకోమ్మా, అది తీసుకోమ్మా, లేదు స్కూల్ పంపించాలంటే ఎంతలాగా స్కూల్కి వెళ్తే ఇలా అవుతుంది అలా అవుతుంది మనం ఎంత నిదానంగా చెప్తాం కదా. అలానే భర్తతో కూడా అలా ఉంటే ఇంకా చాలు, వాళ్ళు చాలా హ్యాపీ. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే భర్త భార్య దగ్గర కావాల్సింది చాలా కొంచెం. వాళ్ళకి ఏంటంటే నేను బాసు, నేను చెప్పింది ఇంట్లో జరుగుతుంది, అండ్ నేను ఎప్పుడు కరెక్టే, అండ్ నేనే నా భార్యకి హీరో, నేను ఆవిడని కాపాడుకుంటున్నాను అని అది కొంచెం మీరు ఇలా తన్ని చేసేస్తాను చాలా హ్యాపీ. ఇంకా ఏమీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఫ్రాంక్గా చెప్పాలంటే హస్బెండ్స్ ఒక స్వభావం చాలా మంచిది, అసలు ఇంత కష్టపడి సంపాదిస్తారు భార్య పిల్లల కోసమే, కానీ కొంచెం వాళ్ళతో మాట్లాడడం విధానం మనం మార్చేస్తే లైఫ్లో చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. అఫ్కోర్స్ దీని గురించి నేను ఇంకా గంటలు మాట్లాడవచ్చు అనుకోండి, కానీ ఒక సింపుల్ టిప్ ఇచ్చాను మీకు. థ్యాంక్ యూ, ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ. Yeah, yeah. So very happy to know that. Great. Congrats. శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ మాతాజీ. All of you are most welcome.
Krishna, Krishna.